శివుడు ధరించిన మాతృరూపమిది చిన్మయి గౌరీ మాత, చిన్మయి గౌరీ మాత. శివ పార్వతులు గోచరించినది శివుడొక్కరుడే కట్టెదుట, శివ పార్వతులు గోచరించినది శివుడొక్కరుడే కట్టెదుట. పావన నిర్మల శుద్ధ కాంతితో భాసించే కొలువు, శివ పార్వతులు గోచరించినది శివుడొక్కరుడే కట్టెదుట. పావన నిర్మల శుద్ధ కాంతితో పాటించే కొలువు. వివశులమై మై మరచి తిలకించి వినుదించదమిపుడు, వివశులమై మై మరచి తిలకించి వినుదించదమిపుడు. శివా శివులు మన జననీ జనకులు చేకూరు శివము, శివా శివులు మన జననీ జనకులు చేకూరు శివము, చేకూరు శివము. శివుడు ధరించిన మాతృరూపమిది చిన్మయ గౌరీ మాత, భవాని దాల్చిన పితృరూపమిది మహాదేవుడి శివుడు. శివుడు ధరించిన మాతృరూపమిది చిన్మయ గౌరీ మాత, చిన్మయ గౌరీ మాత. శంకుడు హరుడే పార్వతి ఆదిమూల పరతత్వమును, అంబయ శంకుడు హరుడే పార్వతి ఆదిమూల పరతత్వమును. త్ర్యంబకులు భక్తాంతరంగులి రాజగణాధరులు, అంబయ శంకుడు హరుడే పార్వతి ఆదిమూల పరతత్వమును. త్ర్యంబకులు భక్తాంతరంగులి రాజగణాధరులు.
శ్రీగురుభ్యో నమః, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ, శ్రీకృష్ణ శరణం మమ. ముందుగా ప్రార్థనా శ్లోకములతో ఇవాల్టి మురళిని ప్రారంభించుకుందాం. హరిహి ఓం. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంచరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామశ్రుణైః కటాక్షపాదైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ సద్గురవే నమః. ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైకపానయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర యేన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् మీ పరిశుద్ధమైన బుద్ధి అందు సాక్షి స్వరూపంతో విరాజమానమై ఉండే గీతాచార్య శ్రీకృష్ణ పరమాత్మకు నా అనంత కోటి నమస్కారములు. శ్రీకృష్ణ పరబ్రహ్మ అనే నమః. హరి ఓం.
ముందుగా ఈరోజు మనం భగవద్గీత ముగింపు మురళిని చేసుకుంటున్నామండి. ఇంతవరకు జరిగిన ఈ భగవద్గీత మనకి 16 అధ్యాయాలు కంప్లీట్ అయినాయి. సో ఆ 16 అధ్యాయాల పూర్తి సారాంశం మొత్తం కాకపోయినా ఒక లైన్లో అన్ని అధ్యాయాలను చూద్దామండి. యాక్చువల్ గా మన హిందువుల మత గ్రంథమే భగవద్గీత అని ఇతరులు అనుకునేటట్లుగా ప్రభావం చూపించగలిగిన గొప్ప గ్రంథం ఈ మన భగవద్గీత. యోగం అంటే ఉపాయం. ఇందులో మనకి ప్రతి అధ్యాయము చివరిన యోగం ఉంటుంది. యోగం అంటే ప్రయత్నము, సాధన. అందుకనే మనము ప్రతి ఏ అధ్యాయం చూసినా అందులో మనకు సాధన గురించి చెప్పబడుతుంది కాబట్టి ప్రతి యోగానికి అధ్యాయము, ప్రతి అధ్యాయానికి యోగం అని పెట్టారు. మనకి ఈ భగవద్గీతలో మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము, ఇది నరుడి విషాద యోగం. రెండవ అధ్యాయము సాంఖ్య యోగం, ఇక్కడ సమగ్రంగా పరిపూర్ణమైన జ్ఞానము చెప్పబడినది. మూడవ అధ్యాయము కర్మయోగము, కర్మని విడిచిపెట్టరాదు సుమా అని కర్మ యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని ఇక్కడ చెప్పారు. నాలుగవ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగము, అజ్ఞానం అనే జబ్బుకి జ్ఞానమనే ఔషధం ఒక్కటే. యోగము ద్వారా కర్మలను విడిచి జ్ఞానము ద్వారా సంశయములను ఛేదింప చేసుకుని ఆత్మవంతుడవై కర్మ చేత బంధింపబడకుండా యోగమునందే ఉండుము. తర్వాత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగము, జ్ఞాన యోగము అనగానే సన్యాసుల విషయమని, కర్మయోగము అనగానే కర్మలంపటులైన వారి విషయమని భ్రమలో అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం చెప్తూ కర్మను సన్యసించడము కాదు కర్మయందు ఆసక్తిని సన్యసించుట అని అర్థం చేసుకోవాలని చెప్పారు. 6వ అధ్యాయము ధ్యాన యోగము, ఆత్మ సంయమ యోగము. మొదటి 6 అధ్యాయాల వరకు ముఖ్యంగా కర్మ గురించి చెబుతూ భక్తి వైపుకు తీసుకువచ్చారు పరమాత్మ. ఆ భక్తికి ప్రధానం ధ్యానం. ఆ ధ్యానం గురించి విశేషంగా చెప్పారు. ఏకాగ్రత, జీవన పరిమితత్వము, సమదృష్టి, ఈ 3 ధ్యాన యోగి అలవర్చుకుంటే ధ్యానమునందు వారు స్థిరుడై ఉంటారు. అంతరంగంలోనే భగవంతుడిని పట్టుకుంటే సిద్ధి పొందుతున్నాము అంటే అర్థం ఆ అంతరంగంలోనే ఆత్మయై ఆయనే ఉన్నాడు కనుక. 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగం, భగవానుడి అందు ఆసక్తి ఉన్న యోగులు, భగవానుడిని ఆశ్రయించిన యోగులు భగవానుడి గురించి, ఆసిత్వం గురించి సందేహం లేకుండా సంపూర్ణముగా ఎలా తెలుసుకుంటారో ఇందులో భగవానులు చెప్పారు. 8వ అధ్యాయం అక్షర బ్రహ్మ యోగము, అక్షరానికి అతీతమైన అంటే మాయకి అతీతమైన బ్రహ్మమును అభ్యాస యోగము ద్వారా పరమాత్మ చింతనతో ఉన్న యోగులు అంత్యకాలములో ఎలా వెళ్ళుతారో వివరించారు. అలాగే అంత్యకాలములో ఎవరి ప్రయాణం ఎలా అవుతుందో కూడా వివరించారు. 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగము, ఇది 7వ అధ్యాయముకి కొనసాగింపు. గుహ్యమైన పరతత్వము గురించి అసూయ లేని అర్జునుడికి వివరించారు. రాజ విద్య అంటే బ్రహ్మ విద్య, పరబ్రహ్మము గురించి చెప్పే విద్య మాత్రమే రాజ విద్య. లోకాతీతుడైన పరమాత్మని చేరుకోవడమే అసలైన రాజ విద్య. 10వ అధ్యాయం విభూతి యోగము, ఈ అధ్యాయానికి శ్రీకృష్ణుడు పెట్టిన పేరు అవికంప యోగము. అన్నింటా ఉన్న భగవానుడు, అన్నింటిలో ఉన్న కొన్నింటికి బాగా ఉన్న లక్షణములు ఎలా వచ్చిందో చూడు, ఆ లక్షణము ఆ ప్రకాశము నేనే ఉండడం వల్ల వచ్చింది అన్నారు పరమాత్మ. ఆ ప్రకాశాన్ని ఉపాసించమని చెప్పారు. ఆ కనపడ్డ గొప్పతనము భగవంతుడిది అని తెలుసుకుంటే విశ్వమంతా నేనే నీకు కనిపిస్తాను. ఆ తర్వాత 10వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగము, ప్రతి విభూతి యోగంలో నిష్ఠుడు అయిన వారు అంటే విశ్వ కనపడ్డ గొప్పతనం అంతా భగవంతుడి అని తెలుసుకుంటూ ఉపాసిస్తూ ఉంటే అప్పుడు విశ్వమంతా పరమాత్మగా కనపడతారు. అలా విభూతి యోగంలో నిష్ఠుడైన వాడికి విశ్వరూప దర్శనము యోగ వస్తుంది. అనంతములైన స్వామి యొక్క దివ్యమైన రూపాలను దర్శించడమే విశ్వరూప దర్శనము. 12వ అధ్యాయము భక్తి యోగము, అన్ని ధర్మముల కంటే గొప్ప ధర్మం భక్తి. సర్వత్రా భగవానుడు అనే జ్ఞానం భక్తి వల్లనే లభిస్తుంది. నువ్వు నన్ను నువ్వు నన్ను అంటే అర్జునుడు నన్ను కృష్ణాది రూపాలతో అయినా పూజించు, ఇక్కడ అర్జునుడు అన్నా నరుడు అయినా నన్ను అంటే పరమాత్మని కృష్ణాది రూపాలతో అయినా పూజించు, లేక అనంత విశ్వరూపుడిగా అయినా పూజించు, అనన్యమైన యోగముతో నన్ను పట్టుకో అని వివరించారు. 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ యోగ విభాగం, క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఇక్కడ క్షేత్రము, క్షేత్రజ్ఞుడు దాన్ని విభజించి చూపిస్తున్నారు. ఈ శరీరము క్షేత్రము అని, దానిని తెలుసుకుంటున్న వాడు క్షేత్రజ్ఞుడు అని వివరించారు. క్షేత్రము యొక్క స్వరూపాన్ని వివరించారు. 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము, గుణత్రయాలను ఎలా విభజించి చూడాలో చెప్పుతున్నటువంటి యోగం ఇది. 15వ అధ్యాయం పురుషోత్తమ యోగము, త్రిగుణాలకి అతీతముగా ఉన్న వాడినే పురుషోత్తముడు అంటారు. వారిని పొందడమే పురుషోత్తమ ప్రాప్తి యోగము. యాక్చువల్ గా భగవద్గీతలో ఇదే చివరిది అని, అంటే ఇక్కడ అసలైన పరమాత్మను మనం ప్రాప్తి చెందిన తర్వాత ఇంకా మనకు వేరే ఉండదు అని అన్నారు. కానీ తర్వాత 16, 17 సాధనాధ్యాయులుగా చెప్పారు అనమాట. వారిని పొందే యోగమును మనకి పురుషోత్తమ యోగంలో చెప్పారు. 16వ అధ్యాయము దైవాసుర సంపద్ విభాగ యోగము. ఈ 16, 17 అధ్యాయులలో సాధనకి పనికి వచ్చే విషయాలు ఇక్కడ చెప్పారు. దైవీ సంపన్నులు, ఆసురీ సంపన్నులు, మోక్షానికి పనికి వచ్చే దైవీ సంపన్నులు, ఆసురీ సంపన్నులు రెండు రకాలు. మోక్షానికి పనికి వచ్చే దైవీ సంపదను ఎలా పెంచుకోవాలో ఇందులో తెలియజేశారు. తదుపరి 2వ అధ్యాయాలు 17వ అధ్యాయము 18వ అధ్యాయము మనం ఈ రోజు మురళిలో చూడబోతున్నామండి. హరే కృష్ణ.
శ్రీ గురుదేవుల అనుగ్రహంతో ప్రారంభించినటువంటి శ్రీమద్ భగవద్గీత అనే యజ్ఞానికి ఇది పూర్ణాహుతి సమయం. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న గీత 16 అధ్యాయాల సారాంశాన్ని విహంగ వీక్షణంగా పోషకృచ్చినట్లు సింహావలోకనం చేశారు మధుకర్ గారు. ఇక తదుపరి అధ్యాయం శ్రద్ధాత్రేయ విభాగ యోగము. వేదసారము, వేదాలకు మూలము, వేదవేద్యము అయిన ఓం తత్సత్ అనే మహామంత్రాన్ని జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ నరోత్తముడైన నరునికి, అర్జునునికి కురుక్షేత్ర రణరంగ కోలాహల మధ్యంలో పట్టపగలు ఉపదేశం చేశాడు. కట్టే కొట్టే తెచ్చే అనే 3 మాటల్లో రామాయణం అంతా ఇమిడిపోయిందని చెబుతూ ఉంటారు. అట్లే ఓం తత్సత్ అనే 3 అక్షరాలలో 3 మాటలలో బ్రహ్మస్వరూపం, బ్రహ్మజ్ఞానము, బ్రహ్మాండాలు మొత్తం ఇమిడిపోయాయి అని చెప్తారు. ఓం తత్సత్ అనే మంత్రం ద్వారా బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞాలు నిరూపింపబడ్డాయని భగవంతుడే సెలవిచ్చాడు. భాగవతంలో కుబ్జకు 3 వంకరలట, అందుకే ఆమెను త్రివక్ర అని పేరు. ఆమె కంసుని దాసి. కృష్ణుడు ముట్టేసరికి వక్రాలు తీరాయి, ఆమె కృష్ణదాసి అయింది. మనశ్శ్రద్ధకు 3 వక్రాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ త్రిగుణాలకు వశమై ఉండే వరకు కంస దాసత్వం తప్పదు. కంసుడంటే భయం, అజ్ఞానం, సంసారం. భగవంతుడు ఉపదేశించిన మంత్రాన్ని ఓం సత్ను ముట్టి మన శ్రద్ధ నిర్వక్రం కావాలి, శుద్ధ సాత్వికం కావాలి, కృష్ణదాసి కావాలి. మన శ్రద్ధకు అట్టి యోగం లభించాలి. దైవమునందు శ్రద్ధ, గురువునందు శ్రద్ధ, శాస్త్రమునందు శ్రద్ధ, ఆత్మయందు శ్రద్ధ. ఈ చతుర్విధ శ్రద్ధలు మనకు సిద్ధించినట్లు గీతాచార్యుడి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించుగాక. ముందుగా ఈనాటి మురళిని ఓం ప్రథమంలో వివరించడానికి రాజేశ్వరిని గారిని ఆహ్వానిస్తున్నాము. అమ్మ మీకు నమస్కారం ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాము. హరి ఓం.
శ్రీ గురుభ్యో నమః. నమస్కారం టు ఎవ్రీవన్ ప్రెసెంట్ హియర్ టుడే. చాప్టర్ 17 అండ్ చాప్టర్ 16 ఆర్ కాల్డ్ అనుబంధాధ్యాయం ఆఫ్ చాప్టర్ 15, విచ్ ఇస్ పురుషోత్తమ ప్రాప్తి యోగం. ద పాత్ టు అటైన్ ద పురుషోత్తమ ఇస్ లేడ్ అవుట్ క్లియర్లీ ఇన్ చాప్టర్ 16 యాజ్ వెల్ యాజ్ ఇన్ చాప్టర్ 17. ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ Chapter 17, which is Shraddhatraya Vibhaga Yogam, it is very important to grasp the concept of Shraddha according to Guru Garu. Shraddha is a patra, a receptacle. Sadhanas like japam, tapam, fill it up. Shraddha is a devata. She is actually Ammavaru, as in Yadevi Sarva Bhuteshu Shraddha Rupena Samstitha. Shraddha is Astikya Buddhi. Here, Guru Garu calls Lord Krishna an excellent psychiatrist who explains that all humans are Shraddhavantas. They believe in the existence of something and lead their lives based on this belief alone. This faith is called Shraddha. Shraddha is the foundation upon which families and relationships are built. Shraddha is also Vishwasam, according to Tulasidas. They are compared to Bhavani Shankara. Just as Shiva and Shakti are inseparable, Shraddha and Vishwasam also go hand in hand. According to Guru Garu, Bhagavan Ramana Maharshi also says that the greater the Shraddha, the closer one is to Siddhi. Shraddhavan Labhate Siddhim. Colloquially, Shraddha means concentration, Diksha or Pattudala. So, with this basic understanding of the word Shraddha, let us enter Chapter 17, which is called Shraddhatraya Vibhava Yogam, Shloka 1. Here, Arjuna asks Lord Krishna about those who perform austerities without Shastra Jnana. This may be due to their ignorance or their helplessness in finding out anything regarding the Shastras. Arjuna wishes to know what their status would be, whether it would be Sattva, Rajas or Tamas. Guru Garu points out that Vyasa has cleverly placed Rajas and Tamas together here in the Shloka as Rajas Tamaha, since both are Asuri Gunas, and he has separated Sattvam as it is a Daivi Guna. In Shloka 2, Bhagavan Krishna answers this query of Arjuna by explaining the Shraddha of Dehinam. This refers to all embodied beings. It may also refer to those who have Dehabhimanam. Their Shraddha is threefold, namely Sattvika, Rajasika or Tamasika. This is based on their natural traits. Their Shraddha is therefore Swabhavaja and not Shastraja. Shloka 3 explains this further. Lord Krishna says that a man is Shraddha Mayudu. He is made up totally of his faith. He is what his faith is. Shloka 4 delves deeper into this. Lord Krishna says that the Sattvikas worship gods, the Rajasikas worship Yakshas and Rakshasas, while the Tamasikas worship spirits. Guru Garu points out that Lord Krishna was an active social reformer. He strove to educate the people by putting an end to terrible forms of worship which included Narabali and was carried out by many individuals for gratification of their desires. He tried to establish a sattvic form of worship in the universe. Any worship which had Parapidana Bhavam was condemned by Lord Krishna. Here we see Krishna Hridayam. He tried to destroy Asuri Shaktis and strengthen Sattvika Shraddha. Thank you.
Shraddha ante emiti manaku etuvanti shraddha undali ilanti vishayalanu chakkaga vivarincharu mana Rajeshwari garu. Dhanyavadalandi Rajeshwari garu. Mari tarvata vache speaker Sudha garu, both are from Tamil Nadu andi. వీరి మాతృభాష తమిళ్. అయినప్పటికీ మన గురువు గారి ప్రవచనాల మీద ఆసక్తి కలిగి వారు మన గ్రూప్ లో జాయిన్ అయ్యారు. అలాగే మన మురళిలో పాల్పంచుకున్నారు. ఈరోజు గట్టి శ్రద్ధ గానీ ఉంటే మనస్సుకి ఏకాగ్రత కుదురుతుంది అని మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయని గురువు గారు చెప్పారు. అలాగే దీంట్లో కొన్ని ఒక రెండు పాయింట్స్ ఏంటంటండి, శ్రద్ధ అనేది ఒక పాత్ర, మిగిలిన సాధన అంశములు అన్ని పాత్రలో పెట్టే వస్తువులు అని చెప్పారు. చేస్తూ చేస్తూ శ్రద్ధ లేకపోతే, మనం ఏది చేసినా శ్రద్ధతో చేయకపోతే చేసిందంతా నిష్ఫలం. శ్రద్ధ అనే దానికి నిర్వచనం ఏమిటి అంటే ఆస్తిక్య బుద్ధి. అంటే మనకు ఎంత చెప్పినా ఉందో లేదో అనే ఒక సందేహం వస్తూ ఉంటుంది. అలా కాకుండా స్థిరమైన బుద్ధిని శ్రద్ధ అని కూడా అంటారు అని ఇలాంటి విషయాలు చక్కగా కవర్ చేశారు. తర్వాత స్పీకరు సుధా గారిని, శాస్త్ర ప్రకారం లేని శ్రద్ధ ప్రమాదం, అది మనకి ఎలాగో తర్వాత స్పీకర్ సుధాకర్ వివరిస్తారు. సుధాకర్ వీరు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడతారండి. సుధాకర్ ప్లీజ్ గో అహెడ్.
శ్రీ గురుభ్యో నమః. నమస్తే టు ఆల్. చాప్టర్ 17 శ్లోకాస్ 5 and 6. The wrong way of worshipping is described here. Some people, impelled by the strength of passion and attachment, kama raga balanvitaha, and given to pride and egoism, dambha ahankara samyuktaha, undertake severe austerities and penances with a view to satisfying their lustful desires and attachment to worldly objects. Since this is for achieving a particular objective, the faith is short-lived, and once the committed period ends or the goal is achieved, they go back to their demonic habits. Guru Garu quotes the example of Ravanasura, who performed severe penance and was unperturbed even when the heavenly dancers tried to distract him. But he did not stick to these principles. He committed the most heinous sins, which ultimately brought about his very downfall. Thus, the ignorant, by their severe penances, are subjecting their body elements to torture, including the Divine Lord who abides in them. These unauthorized austerities are enacted in disobedience to the injunctions of the scriptures against Shruti Smriti Pramanam. They are insults to the Lord. Shloka 7. The food each person prefers is of three kinds, according to the three gunas. So also the yajnas, the sacrifices they perform, tapaha, the austerities, and danam, charity. All beings are beset with these three qualities. We may not find a single quality in one person. There is always a mixture of these qualities in each individual, though the proportions may vary. Shloka 8. By one's food habits, one can be distinguished as possessing sattva, rajo, or tamoguna. Those with sattva guna consume food that is savory, juicy, fresh, and rich in ghee and oil. Such food nourishes the intellect and physical health, enhances happiness and joy while consuming and later too, and creates love for others. Here, Guru Garu emphasizes on the use of cow's ghee. The milk and milk products from the cow help in development of intellect, buddhi shakti, not only in this birth, but in future births also. The cow's ghee is so sacred that it is used to light God's lamp and also as ahuti in yajnas. The sanctity of cow's ghee is also mentioned in the Upanishads. Guru Garu goes on to say that the trigunas exist in all beings, man, animals, plants and trees too. Shloka 9. The rajasic food produces pain, grief and disease. This is too bitter, too sour, salty, dry, pungent and spicy to taste. These cannot be totally banned, but should be consumed within limit along with sattvic food. The three gunas are also active based on time. During the early hours of the day, sattvic guna is in full form. As noon progresses, the rajo guna becomes active and by night, tamo guna sets in. As if food is consumed in conformity with time, season and body constituency, diseases can be avoided. Hence, it is up to us to develop sattvic qualities, leading a principled and pure life, thereby reducing the rajasika and tamasika qualities, failing which ignorance and violence will dominate our society. All rajasika and tamasika qualities should be dispelled gradually and made extinct. This is also important for Atmajnanam or personality development in Guru Garu's own words. Thank you.
చాలా చక్కగా చెప్పారండి. సాత్విక నిష్ట కలవారు దేవతలను పూజిస్తారని, అలాగే రాజస నిష్ట కలవారు యక్ష రాక్షసులను పూజిస్తారని, తామస నిష్ట కలవారు భూత ప్రేత పిశాచన ఇష్టదేవుడు అని చెప్పి, అలాగే సాత్వికులు ఉండే శ్రద్ధ సత్వానుకూలంగా శాస్త్రానుగుణ్యంగా ఉంటుందని, అలాగే తామసులకి రాజసులకి ఉండే శ్రద్ధను చెప్తూ వాళ్ళ ఆహారం గురించి కూడా చెప్పారు. సాత్విక ఆహారము, రాజసం, తామస ఆహారం, యజ్ఞము, తపస్సు, దానం కూడా త్రివిధములు అని చెప్పారు కృష్ణ పరమాత్మ ఇక్కడ. ముఖ్యంగా ఇక్కడ అన్న విచారణ లేనిచో బ్రహ్మ మీమాంస జీర్ణం కాదండి. జీవుని ఆధ్యాత్మిక సాధన క్రమంలో ఆహార శుద్ధి ప్రప్రథమం. ఆహార శుద్ధితో చిత్తశుద్ధి, చిత్తశుద్ధితో జ్ఞానోదయం సంభవిస్తుంది. చాందోగ్యంలో కూడా ఒక శ్లోకం ఉంది, ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి, స్మృతి లాభే సర్వగ్రంథీనాం విప్రమోక్ష అని. ఆహార శుద్ధితో అంతఃకరణ శుద్ధి కలుగుతుందని, అంతఃకరణ శుద్ధితో నిశ్చల స్మృతి కలుగుతుంది. నిశ్చల స్మృతి అనగా ఇక్కడ దర్శన శుద్ధి, దర్శన శుద్ధితో హృదయ గ్రంథులు విచ్ఛిన్నమవుతాయని ఉపనిషత్తు. కాబట్టి యాదృశ్యం భక్షయేదన్నం బుద్ధిర్భవతి తాదృశి, అంటే వాడేమి తింటాడో చెప్పు, వాడేమి ఆలోచిస్తాడో చెప్తా అంటాడు పైథాగరస్ అనే ఒక శాస్త్రవేత్త. ఆహారం ఎట్టిదో ఆచారం అట్టిదని. కాబట్టి ముందుగా ఇక్కడ ప్రధానంగా హితబుక్ మితబుక్ ఋతబుక్ అని గురుగారు చెప్తుంటారు. ఆహారంలో చూసుకోవాలి మితమైన ఆహారం హితమైనది, ఋతబుక్ అంటే ఇక్కడ సత్యమైనది అని తీసుకోవాలండి. ధర్మబద్ధంగా సంపాదించగా తిన్నది ఋతబుక్ అని. అలాగే సాత్విక ఆహారము, మితాహారము, భగవదర్పిత ఆహారము, న్యాయార్జిత ఆహారం ఇవి ప్రధానంగా చూసుకోవాలి. అదరానికి రుచి ఉదరానికి బాధ అనే లోకోక్తి కూడా ఉంది, బాగా చాలా బాగా చెప్పారండి అందరికి అర్థమయ్యేటట్టుగా. తర్వాత మాట్లాడడానికి భాను కిరణ్ గారు మన ముందుకు వస్తున్నారండి. అయ్యా మీకు నమస్కారం, మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
శ్రీ గురుభ్యో నమ, అందరికి నమస్కారం. యాతాయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేథ్యం భోజనం తామస ప్రియం. ఇక్కడ గురుగారు ఏం చెప్తున్నారంటే, జాము అనేది 4 గంటలు ఉంటే ఒక అన్నాన్ని 4 గంటలు దాటిపోతే దానిలో తామసిక గుణాలు వచ్చేసి తామసిక ఆహారంగా అయిపోతుంది, దానిలో రసం ఎండిపోతుంది, అటువంటి ఆహారం స్వీకరించద్దు. పూతి దుర్గంధము ఇటువంటి ఉన్న ఆహారం స్వీకరించద్దు, కానీ ఈ కాలంలో అటువంటి ఆహారాన్నే ఇష్టపడుతూ ఉంటారు. అండ్ మధుకర్ గారు చెప్పినట్టు గురువు గారు ఇక్కడ పైథాగరస్ అనే గొప్ప మ్యాథమెటిషియన్ ని రిఫరెన్స్ చేస్తూ ఆయన చెప్పారు, ఏం తింటావు చెప్పు, నీ ఆలోచన ఏంటో చెప్తాను. అలా ఆహారానికి మనసుకి ఉన్న అనుబంధాన్ని గురుగారు చెప్పారు. కానీ ఈ కాలంలో మానవులు ఎక్కువ రజసుగుణంతోనే ఉంటారు, కానీ సత్వం పెంచుకోవాలి. ఇంకా యాతాయామం గురించి గురుగారు చెప్పిన అర్థాలు, సగముడికిన అన్నం ఎంగిలాహారం. ఇక్కడ గురుగారు ఏం చెప్పారంటే, ఆహారం అనేది ఒంటరిగా తినాలి, కలిసి తింటున్నారు, కలిసి కొట్టుకుంటున్నారు. ఫుడ్ ఇస్ అ ప్రైవేట్ అఫేర్. ఇటువంటి ఆహారం మనకి దొరుకుతున్న జగదాంబా రూపం భారత గృహిణులు, అటువంటి ఆహారానికి అంత స్థాయి ఇచ్చారు గురుగారు. అమేధ్యం అన్నదానికి అర్థం అపవిత్రం, ఉల్లి వెల్లుల్లి. ఇంకా భగవంతుడికి నివేదించకుండా తినేది ఏదైనా అమేధ్యమే. కానీ ఉచ్ఛిష్టం అనేది కొన్నిటికి ఉండదు, గురు శిష్యుడికి భార్యాభర్తలకి ఉచ్ఛిష్టం అనేది ఉండదు. ఇంకా ఆహారం గురించి చెప్తూ గురువు గారు కృష్ణ పరమాత్మ రాయబారంకి వెళ్తున్నప్పుడు ఆయన దుర్యోధన దగ్గర వెళ్ళినా అక్కడ ఆహారం స్వీకరించరు, ఆయన మిత్రుడి దగ్గర వెళ్ళి ఆహారం స్వీకరిస్తారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ అందరికి ఆయన ఒక మెసేజ్ అందించారు, ఎందుకంటే దుష్ట బుద్ధి ఉన్న వాళ్ళ దగ్గర అన్నం తినద్దు, సాత్విక ఆహారమే స్వీకరించాలి. ఇంకా చెప్తూ జైమిని మహర్షి ఒక చెట్టు కింద కూర్చునుంటే ఒక పక్షి కాబుక్ కాబుక్ అంటూ ఉంటే ఆయన చెప్తారు, మితబుక్ హితబుక్ ఋతబుక్, అంటే ధర్మబద్ధమైన అన్నం తినాలి, శివప్రీతిగా తినాలి. ఇంకా అన్నం గురించి చెప్తూ గురువు గారు, మన కడుపులో 2 భాగాలు అన్నం అయితే ఒక భాగం నీళ్లు ఇంకో భాగం ఖాళీ పెట్టుకోవాలి. ఇప్పుడు అఫలాకాంక్షిభిర్ యజ్ఞో విధి దృష్టో యజ్యతే యష్టవ్యం ఏవేతి మనస్సమాధాయ సాత్విక. ఇక్కడ గురువు గారు సాత్విక యజ్ఞం గురించి చెప్తున్నారు. అఫలాకాంక్షిభిర్ యజ్ఞో అంటే ఫలాన్ని ఆశించకుండా చేసే యజ్ఞం. విధి దృష్టో, విధి చెప్పినట్టు ఇచ్చేతే యజ్ఞం చేయటం. కానీ యష్టవ్యం అంటే నా కర్తవ్యం, నేను చెయ్యాలి అనుకుని చేసేది సాత్విక యజ్ఞం. అటువంటి యజ్ఞాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా సాత్విక యజ్ఞం గురించి చెప్పాక రాజసిక యజ్ఞం ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళు ఎట్లా యజ్ఞం చేస్తారు. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవయత్ ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విత్తి రాజసం. ఇక్కడ రాజసిక్ యజ్ఞం గురించి గురువు గారు ఏం చెప్తారంటే, వీళ్ళు ఫలం ఫలాన్ని ఆశిస్తూ చేస్తారు, కానీ దంభార్థమపి అంటే మోసాన్ని కప్పేయటానికి ఎదుటి వాళ్ళకి చూపించటానికి చేసే యజ్ఞాలు లాంటిది ఉంటుంది వీళ్ళ ప్రవర్తన. సో ఇది చెప్తూ గురువు గారు బాగా కాంట్రాస్ట్ చేస్తారు, సాత్విక యజ్ఞం ఎలా ఉంటుంది, రాజసిక యజ్ఞం ఎలా ఉంటుంది, కానీ విధిని పాటిస్తారు, ఎందుకంటే ఫలం కావాలి కాబట్టి విధి చాలా చక్కగా పాటిస్తారు. ఇంకా తామసిక యజ్ఞానికి రాజసిక యజ్ఞానికి ఉండే పెద్ద తేడా ఏంటంటే వాళ్ళు విధిని కూడా పాటించారు. సో మధుకర్ గారు, శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.
తామసము వల్ల ప్రమాదము, తామసాహారము, తాపసయజ్ఞులు తాపసులు యజ్ఞం ఎలా చేస్తారో చక్కగా వివరించారు. ధన్యవాదాలండి కాణికరుణ్ గారు. తమోగుణము రజోగుణ ప్రవృత్తిని పెంచేవి మనకి అన్ని వైపుల నుండి మనలోకి వస్తున్నాయి. అంటే మనము తినే ఆహారాల వల్ల, మన ఈ కాంపిటేటివ్ వరల్డ్ వల్ల, అంటే మనము పిల్లలు కాంపిటీషన్ పెంచుకుంటూ తద్వారా రజోగుణాన్ని, మనకు ఎక్కువ ఉన్న ఆహార పదార్థాల ద్వారా ఇవి మనలోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. అందుకని కృష్ణ పరమాత్మని దిక్కుగా తీసుకొని ఆ జగద్గురువు ఆదేశంలో ఈ విద్య భారతదేశం మన చెప్పారండి. ఆహారం ఎంత శుచిగా తీసుకోవాలి, శుచి లేని ఆహారం తీసుకుంటే వల్ల వచ్చే నష్టాల గురించి కూడా వివరించారు మన స్పీకర్ గారు. అలాగే తామస గుణం మీద మనకు ఆహార తామస గుణం మీద మనకు ప్రీతి ఎక్కువగా ఉందనుకోండి ఆహారం మీద, అప్పుడు అయ్యో నాకు తమోగుణం ఉంది అని తెలుసుకుని క్రమంగా వర్జించడానికి ప్రయత్నిస్తే తప్పకుండా ఆ కృష్ణ పరమాత్మ మనకి సహకరి మనకి మన నుంచి ఆ తామస గుణాన్ని దూరం చేస్తారండి. ఇంకా పోతే మీరు మెయిన్ గ్రూప్ లో నేను ఒక మెసేజ్ పోస్ట్ చేశాను మనకు ఈరోజు మురళిలో ఒక సర్ప్రైజ్ ఉంది అని. సో అది ఎంతమంది చూసుకుంటారో తెలియదు, కానీ ఈ రోజు మనకు ఒక సర్ప్రైజ్ ఉందండి. అది ఏమిటంటే ఎక్కడికి వెళ్ళలేని ఈ రోజుల్లో, అంటే కరోనా అని ఎక్కడికి పోయినా కరోనా జపం ఎక్కువ జరుగుతూ ఉంది, దానివల్ల మనం ఎక్కడికి బయటికి పోవడం లేదు. కానీ ఇప్పుడు ఈ మురళి చివరిలో మనం కూర్చున్న స్థలం నుండే మనం అందరము ఆ తిరుమల శ్రీనివాసుల్ని మానసిక దర్శనం చేసుకోబోతున్నామండి. ఆ దర్శనాన్ని మనకు మన హరి గారు తీసుకువెళ్తారు, అది మనకి సర్ప్రైజ్. తరువాత మనకి మనతోని మధు గారు ఒక విషయం షేర్ చేసుకుంటారండి. మధు గారు,
అందరికి నమస్కారం అండి. శివాయ గురువే నమః. శాంత మహాంత నివసంతి సంతో వసంతవన్ లోకహితే చరంతః. అంటే మీ అందరికి తెలియదు కదా గురుతత్వం ఏంటంటే, వాళ్ళు సిద్ధి స్థితిలో ఉంటారు కానీ వాళ్ళు ఒకటి ఆశించి ఏది చేయరు, వాళ్ళ ప్రజెన్సే లోకహితం కోసమే ఉంటుంది అని చెప్పే ఒక శ్లోకము. అలాంటి మన గురువు గారికి గురుదక్షిణ డ్రైవ్ జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంకా గురు పౌర్ణమి దగ్గర పడింది. ఇంకా కొంతమంది ఇవ్వాల్సి ఉన్నారు, ఇచ్చిన వాళ్ళందరికీ అభినందనలు అండి. ఇంకొక 1 వీక్ టైం ఉంది మనకి. సో చాలా మంది హడావిడిలో దాంట్లో మర్చిపోయి కూడా ఉండొచ్చు, ఎందుకంటే కొంతమంది నన్ను డైరెక్ట్ గా రీచ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు మర్చిపోయి హడావిడి లైఫ్ లో మర్చిపోయిన అవకాశాలు ఉంటాయి. అందుకని మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేయడానికే ఇప్పుడు మాట్లాడుతున్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే, చాలా మంది మనలో ఋషిపీఠంకి ఇలా సెపరేట్ గా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉండింటారు చాలా యాక్టివిటీస్ లో, అది చాలా మంచి విషయం. కానీ ఇది ఇప్పుడు గురుదక్షిణ అనేది మనం మన మన సత్సంగం తరపున గ్రూప్ గా అందరం కలిసి చేస్తున్నట్టు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి ఈ 1 వీక్ లో మీ కాంట్రిబ్యూషన్స్ సమర్పించుకుంటారని ఆశిస్తున్నామండి. 1 వీక్, ఎందుకంటే గురు పౌర్ణమి లోపలే సమర్పించేసుకోవచ్చు మనం, అప్పుడు బాగుంటుంది. అదే ఒకసారి గుర్తు చేద్దామని మాట్లాడాల్సి వస్తుందండి. క్రితం ఏడాది మనం ఆల్మోస్ట్ లైక్ 95% అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఈ కరోనా హడావిడిలో దాంట్లో ఉండింటుంది ప్రాబ్లమ్స్ అన్ని, బట్ ఒకసారి మీరు మళ్ళీ ఇంకొకసారి మర్చిపోయిన వాళ్ళందరూ కొంచెం గుర్తుంచుకుని ఈ 1 వీక్ లో మళ్ళీ పోస్ట్ చేస్తాము మురళి అయిపోయిన తర్వాత డీటెయిల్స్. అందరూ పార్టిసిపేట్ చేస్తే చక్కగా అందరం కలిసి సమర్పించుకోవచ్చు గురు పౌర్ణమిలో. అంతే అండి, అదే చెప్పాలనుకుంటున్నాను.
ధన్యవాదాలు మరి గారు. అందరము గురుదక్షిణలో భాగంగా అయ్యి మనము గురుదక్షిణకి మన వంతు సహాయం చేద్దాం. అంటే గురువు గారు చెప్తూ ఉంటారు, మనము ప్రతి ప్రవచనం వింటున్నా కానీ గురువుకి మనము దక్షిణ సమర్పించుకున్నప్పుడే దాని వల్ల ఫలితం ఉంటుందని. అంటే ఏదైనా మనము ఊరికని తీసుకోకూడదు, ఎంతో కొంత మన వంతుగా సహాయం చేయాలి అని అంటారు. ధన్యవాదాలు మరి గారు. తర్వాత స్పీకర్ మాధురి గారు. మాధురి గారు మనకు ఈ రోజు మరిలో ఏమి చెప్పబోతున్నారో విందామా మరి.
శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ శరణం మమ. అందరికి నమస్కారం అండి. ఇక శ్రద్ధాత్రేయ విభాగ యోగంలో 13వ శ్లోకంలో యజ్ఞముల గురించి చెప్తూ, తమోగుణంతో చేసేవారి యజ్ఞం ఎలా ఉంటుంది అంటే, అదక్షిణం, విధిహీనం, శాస్త్రాన్ని అధిక్రమించి అవహేళన దృష్టితో చేస్తారు. నశ్రేయో నియమం విన, నియమం లేకుండా చేసేవారికి శ్రేయస్సు లేదు అని వేదం చెప్తోంది. ఇక తర్వాత భగవానుడు తపస్సుల గురించి చెప్పాడు, వివిధ రకాల తపస్సుల గురించి. ఈ అధ్యాయం సాధకులకు ఎంతో మంచిది, ఎన్నో నేర్చుకోవచ్చు అని గురువు గారు చెప్పారు. శారీరక తపస్సు ఎలా చేయాలంటే, పెద్దలను, గురువులను, దేవ ద్విజులను గౌరవించాలి. శౌచం, బ్రహ్మచర్యం, ఆర్జవం, అహింస పాటించాలి. ఇక్కడే బ్రహ్మచర్యంలోని 3 రకాలు చెప్పారు. గాయత్రి బ్రహ్మచర్యం, ఉపనయనమై సంధ్యావందనం చేస్తూ గురువుని ఆశ్రయించి వేదాధ్యయనం చేయడం. నైష్టిక బ్రహ్మచర్యం, మరణ పర్యంతం చేసేది. ప్రాజాపత్య బ్రహ్మచర్యం, పరస్త్రీ వ్యామోహం లేకుండా ఏకాదశి రోజు బ్రహ్మచర్యం. హనుమ రాముడు బ్రహ్మచారి అని అన్నాడు. ఇక తర్వాత తపస్సు 15వ శ్లోకంలో వాచక తపస్సు గురించి చెప్తూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా నేచర్ ఇంత అనకూడదు, నేచర్ని కల్చర్ చేసుకోవాలి, సంస్కరించుకోవడం రావాలి, మాట చల్లగా ఉండాలి, ఉద్వేగం లేకుండా సత్యంగా, ప్రియంగా, హితంగా స్వాధ్యాయంతో మాట్లాడడమే వాచిక తపస్సు. రామాయణం నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. రాముడు, సీత, హనుమంతుడు వీరి నుంచి వాచిక తపస్సు గురించి నేర్చుకోవచ్చు. ప్రియంగా మాట్లాడే వారికి స్నేహితులు ఉంటారు. కళ్యాణి, మధుమతి వాచం ఉదయం, శుభంగా మధురంగా మాట్లాడు అని అర్థం. ఇక 16వ శ్లోకంలో మానసిక తపస్సు ఎలా ఉండాలంటే, మనస్సు ప్రశాంతంగా, సౌమ్యంగా, భగవత్ చింతనతో, వీలైనంత మౌనంగా, ఆత్మనిగ్రహంతో, భావ సంస్కృతితో ఉండడమే మానసిక తపస్సు. తర్వాత సాత్విక తపస్సు ఎలా ఉంటుందంటే, సాత్విక తపస్సు శ్రద్ధతో, ఫలాకాంక్ష లేకుండా చేసేది. ఇది నియమబద్ధంగా ఉంటుంది. ఇక రాజసిక తపస్సు గురించి చెప్తూ 18వ శ్లోకంలో, ఇతరుల నుంచి గౌరవం, ద్రవ్యం కోసం దంభం, అహంకారంతో చేసేది అని అన్నారు. రాజసిక తపస్సు వెంటనే ఫలించినట్లున్నా ఈ జీవితంలోనే ఫలం అయిపోతుంది, చంచలంగా ఉంటుంది, ఇది శాశ్వతం కాదు. భోజనం పెడుతున్నారని ఋషికేశ్లో కాషాయ వస్త్రం వేసుకుంటే ఒక ఆయన స్వామి శివానందను, నాకు కాషాయం ఇప్పిస్తారా అని అడిగాడట. అలా ఉంటుంది వీళ్ళ వ్యవహారం. తర్వాత 19వ శ్లోకంలో తామసిక తపస్సు గురించి చెప్తూ, మొండి పట్టుదలతో, మూఢత్వంతో, శాస్త్రం తెలియక ఇతరులను నశింపజేయడానికి చేస్తారు అని స్వామి అన్నారు. ఇక్కడ కౌశికుడి వృత్తాంతం చెప్తూ గురువు గారు, ఆయన అంతకుముందు కన్ను ఎర్ర చేస్తే పిట్ట కాలిపోతుంది. తర్వాత పతివ్రతామ తల్లి భిక్ష తీసుకొస్తుంది. కొంచెం ఆలస్యమైతే ఆయనకి కోపం వస్తుంటే, నేను పిట్టను కాదులే కాలిపోవడానికి అని అనగానే ఆయన ఎంతో సిగ్గుపడతాడు. అలా ఉండాలి, అంతేకాని మన తపస్సుతో ఇతరులకు హాని కలిగించకూడదు. ఇలాంటి వారిలో హాని కలిగించడానికి తపస్సు చేసిన వారికి ఉదాహరణగా రావణుడు, హిరణ్యకశిపుడు. వారిని వారు పీడించుకోవడం, ఇతరులను పీడించడం ఉంటుంది ఇలాంటి తామసిక తపస్సులో. ఇక తర్వాత దానాల గురించి చెప్తూ, సాత్విక దానం గురించి చెప్తూ స్వామి, ప్రత్యుపకారం ఆశించకుండా ఇచ్చేది ఇది. దేశం, కాలం, పాత్రత ఎరిగి దానం ఇవ్వాలి. అలాగే ఆకలిగొన్న దీనుడికి దానం ఇవ్వాలి, ఉత్తమునికి దానం ఇవ్వాలి. కాలం అనుకూలించినప్పుడు దానం చేయి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా చేయి అని చెప్పారు. ధన్యవాదాలండి.
చాలా చక్కగా చెప్పారండి. తామసయజ్ఞం గురించి, అలాగే శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు గురించి చెప్తూ నా శ్రేయో నియమం విన, నియమం లేని శ్రేయస్సు లేదని చక్కని విషయం చెప్పారు. అలాగే లోభము అన్ని పాపాలకు మూలమని కూడా మహాభారతం చెప్తుంది. కొట్టక బాధ లేదు, పెట్టక ముక్తి రాదనే సామెత ఉంది. కాబట్టి పెట్టింది తనది, దాచిపెట్టుకుంది ఇతరులదనే సూక్తి కూడా ప్రసిద్ధం. సత్యం గురించి కూడా ఇక్కడ గురుగారు చాలా చక్కగా చెప్పారు. సత్యం అంటే యథార్థగీత యథార్థ భాషణం, అలాగే త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. కలియుగంలో సత్యమే గొప్ప వ్రతము అని రామకృష్ణ పరమహంస గారు కూడా సెలవిచ్చారు. మౌనం గురించి ఇక్కడ గురువుగారు చాలా బాగా చెప్పారండి. మౌనం అంటే కేవలం మాట్లాడకుండా ఉండే మౌనమే మౌనం అనుకుంటారు, కానీ కేవలం మాట్లాడకుండా ఉండే మౌనంకు సంబంధించింది నాయన అని శంకరాచార్యులు వారు అపరోక్షానుభూతిలో సెలవిచ్చారు. మౌనము అంటే వృత్తిరహితమకు చిన్మాత్ర స్థితే మౌనము. దక్షిణామూర్తి బోధించిన, రమణుల వారు నిరూపించిన మౌనం ఇది. అలాగే సాత్విక తపస్సు అంటే ఏమిటి, రాజసిక తపస్సు, తామసిక తపస్సు గురించి చెప్పారు. ఇంకా దానం గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. సాత్విక దానం ఇచ్చే ఎలా ఇవ్వాలి దాని గురించి చక్కగా చెప్పాయి. శ్రద్ధయాదేయం, అశ్రద్ధయాదే, శ్రీయాదేయం, ప్రియాదేయం, సంగీతాదేయం, ఇచ్చేది శ్రద్ధగా ఇవ్వాలి, సిగ్గుపడుతూ ఇవ్వు అని చెప్పి దానం గురించి చాలా చక్కగా ఉపనిషత్తులు బోధించాయి మనకు. హరియందు జగము రెండును హరి రూపము సాధు పాత్ర మందురు శివంకరము కలిగిన అరయగ నది పుణ్య దేశ మనగ చరిత్ర అని భాగవతంలో కూడా ఈ దానం, అలా గ్రంథదేవుడి చరిత్ర మనం పరిశీలించినట్లయితే దానం ఎంతటి గొప్ప గుణము తెలుస్తుంది. ఏది ఎట్లయినా కూడా అగత్యమైన చోట, అగత్యమైనప్పుడు అగత్యమైన వానికి వస్తువు నిచ్చేట ఉత్తమ దానమని తెలుసుకోవాలి. అలాగే దేశకాల పాత్రలను ఎదిగి దానం చేయమని పెద్దలు బోధిస్తూ ఉంటారు మనకు. చాలా చక్కగా చెప్పారు మీరండి. తర్వాత మాట్లాడడానికి మనకు శ్రీవాణి గారు మాట్లాడారండి. ఇప్పుడు తర్వాత స్పీకర్ ని మేము మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. శిరీష గారిని హరి హరి ఓం.
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. అజ్ఞానము నుంచి తత్వజ్ఞానము వైపుకు మనల్ని నడిపించు వాత్సల్యమూర్తి అయిన పూజ్య గురుదేవులకు నమస్కారములు. ఉత్తమమైన ధర్మాచరణ అయిన భక్తికి సాకారమైన మధుకర్ గారికి, ప్రహ్లాద ధ్రువ సమానులైన హరిగారికి నమస్కారములు. గురువుగారి పనుపున మాకు తత్వబోధ తత్వజ్ఞానము అయిన భగవద్గీతను బోధిస్తున్న మా గురువుగారు శాంతి గారికి నమస్కారములు. వాసుదేవమయమైన సభా సదస్సుకు నమస్కారములు. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వాపునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. పరమాత్మ త్రిగుణముల చేత త్రివిధములైన దాన లక్షణములను వర్ణించుచు రాజస దానము గురించి వివరిస్తున్నారు. అహంకారంతో ప్రత్యుపకారాన్ని ఆశించి, దంభముతో ఫలాపేక్ష ఆశించి చేయుదానము రాజసదానము. ద్రవ్యము కోల్పోతున్నానన్న మన క్లేశముతో చేయుదానము రాజసదానము. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాకృతం. దేశకాలోచితము కాని దానము పాత్రత నిరుగక అయోగ్యులకు చేయుదానము అజ్ఞాన జనితము ప్రీతి సద్భావన లేని దానము తామసదానము. ప్రతిగ్రహీత పట్ల తృణీకార భావనతో ఈశ్వరార్పణ అన్న దృష్టి లేని దానము తామసదానము. ఈ రెండు విధముల దానములు ఉపయుక్తములు కావు. కొంతమేరకు రాజసదానము ఆచరయోగ్యమే అయినా, ఏ దానము చేయకుండాట కంటే కొంతమేరకు రాజసదానము ఆచరయోగ్యమే అయినా అది పరమావధి కారాదు. మానవుడు సాత్వికత వైపు దృష్టి మరల్చి సాత్విక దానమునే ఆచరించవలయను, అది ఏ శ్రేష్టము. ప్రతిఫలాపేక్ష స్థితి ప్రాప్తి దశల ప్రోద్బలము గణించక పాత్రత నెరిగి ఈశ్వరార్పణ బుద్ధితో కర్తవ్యముగా భావించి చేయుదానము సాత్విక దానము శ్రేష్టతరము. మానవుడు సాత్వికతపై దృష్టి ఉన్నప్పటికీ లౌకిక వ్యవహారములలో రాజస తామస గుణముల చేత ఆక్రమింపబడుతున్న ఎడల భగవన్నామ స్మరణ తరుణోపాయము అని పరమాత్మ సూచనను గురువుగారు తెలియజేశారు. పరమాత్మ యందు దృష్టి నిలిపి భగవదర్పణ భావనతో ఫలాపేక్ష విడిచి చేయు కర్మాచరణము సాత్విక భావనలను కలుగ చేయును. ఓం తత్సవితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధా స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురాః. ఓం తత్సత్ అను శబ్దత్రయము నుండి త్రివిధ కర్మ విషయములు ఆవిర్భవించను. యజ్ఞము అనగా కర్మాచరణ, వేద కర్మ విధానము, బ్రాహ్మణము అనగా కర్మాచరణ విధి విధానముగా తెలిసి ఉండుట. ఈ మూడు సృష్టి ఓం తత్సత్ నందు కలవు. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. అందుచేత షణ్మతారాధకులైన వేదవేత్తలు ఓం కర్మాచరణ మంత్రపఠనము గావింతురు. ఓంకారం పరబ్రహ్మ ఆవాహన వాచకం, త్రిమూర్త్యాత్మకం, సృష్టి స్థితి లయములైన కాలగతులను నిర్దేశించును. త్రిగుణములను క్షమింపజే శక్తి కలది. నిర్గుణము పరిపూర్ణము అయిన పరబ్రహ్మమును సూచించును. కర్మయోగ సాధకులకు ఆలంబనము. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. మోక్షకాంక్షతో కర్మాచరణ సాధకులకు తత్స్మరణము ఆలంబనము. తత్ అనగా అనిర్వచనీయమైన బ్రహ్మము. తత్స్మరణ చేస్తూ తత్ బ్రహ్మమునందే దృష్టితో యజ్ఞ దాన తప కర్మలను ఆచరింతురు మోక్షయోగులు. తత్ అనగా ఇంద్రియాతీతమై అంతటా నిండి నిబిడీకృతమైన పరబ్రహ్మము. సద్భావే సాధుభావే చ సదిత్యేతచ్యతే ప్రశస్తే కర్మణి తథా సత్యబ్ధ పార్థయుజ్యతే యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మదేవ తదధీయం సదిత్యేవాభిధీయతే. సత్ అనగా శ్రేష్టము నిత్యము అయిన పరబ్రహ్మము. సత్శబ్ద స్మరణ చేత సద్భావనలు కలుగును, కర్మ ప్రశస్తమగును. సత్ అనగా పరబ్రహ్మనుద్దేశించి చేయు కర్మ. యజ్ఞ దాన తపస్సులు సత్ నందు నిండియున్నవి. ఓం తత్సత్ స్మరణతో చేయు కర్మాచరణ చేత నిర్గుణము పరిపూర్ణము అనిర్వచనీయము సర్వమయము నిత్యము శాశ్వతము శ్రేష్టము అయిన పరబ్రహ్మమును పొందెదము. ఓం తత్సత్ ఉచ్చారణ చేత కర్మాచరణ యందు జ్ఞాతాజ్ఞాత దోషములు పోయి ఉత్తమమగును. అందుచేత కర్మ సమర్పణ చేయుచు ఓం తత్స బ్రహ్మాత్మనమస్తు అని పెద్దలు అంటారు. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ. శ్రద్ధ లేకుండా చేయు యజ్ఞ దాన తపస్సులు ఇహమునందు పరమునందు కూడా పతన హేతువులు. శ్రద్ధ అనగా విశ్వాసము పట్టుదల దీక్ష. సాత్విక శ్రద్ధను శ్రేష్టమైనదిగా బ్రహ్మవిద్య ఆత్మవిద్య అయిన భగవద్గీతలో తెలిపిన పరమాత్మ వచనములను మన ఎడల వాత్సల్యముతో అవ్యాజమైన కృపతో పూజ్య గురుదేవులు తెలియజేశారు. శ్రద్ధాత్రయ విభాగ యోగ సారము శ్రీధరాచార్యుల వారి మాటలలో. రజస్తమోమయీం త్యక్త్వా శ్రద్ధాం సత్వమయీం శ్రుతః తత్వజ్ఞానాధికారీ స్యాత్ ఇతి సప్తదశే స్థితం. రజస్తమో గుణములతో కూడిన రాజసతామస ఆహారము, రాజసతామస యజ్ఞములు, రాజసతామస దానములు, రాజసతామస తపస్సు విడిచిపెట్టి సత్వమయమైన శ్రద్ధను ఆశ్రయించిన వాడు తత్వజ్ఞానానికి అధికారి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధతో చేయు తత్వ విచారణ చేత పురుషోత్తమ ప్రాప్తి లభించునని శ్రద్ధాత్రయ విభాగ యోగమును సమన్వయించారు సమన్వయ సరస్వతి అయిన పూజ్య గురుదేవులు. తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ భాగయోగో నామ సప్తదశోధ్యాయః. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్ష్యమ్యతాం దేవ శ్రీరాఘవనమోస్తుతే. సర్వం శ్రీ గురుచరణార్విందార్పణమస్తు. ధన్యవాదాలండి.
చాలా చక్కగా వివరించారు శ్రీమణి గారు. రాజస్వదానము, తామసదానం మరియు సాత్విక దానం గురించి చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మనకి మన గురుభ్యో నమః స్కూల్కి సూత్రధారి మనందరికీ విద్యను ప్రసాదించే విద్యామాతాజీ మనకు కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారండి. విద్యామాత గారు స్వాగతం అండి మీకు.
థ్యాంక్ యూ మధుకర్ గారు. శ్రీ గురుభ్యో నమః. అందరికి స్వాగతం. మధుకర్ గారు ఆల్రెడీ చెప్పేశారు ఇది ఈ 24 జూలై 24 గురు పౌర్ణమి నాడు మన గురుభ్యోనమ గురుకులం 6 ఆరు సంవత్సరాల నుండి ఏడవ సంవత్సరానికి అడుగు పెట్టబోతోంది. అందరికీ శుభాకాంక్షలు. తర్వాత ఆ రోజున ఎలాగో గ్రీట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అందరికీ ఈ ఆరేళ్ళు వెనకాలండి, పక్కన ఉండి, ముందు ఉండి, వెనకాలండి గురువు గారికి ముందర ధన్యవాదాలు, పాదాభివందనాలు. మనందరినీ మన గురుకులం గురించి ఎప్పుడు ఆయనకి చాలా ప్రీతి ఇది, ఎంతో ఎన్నో చోట్ల అనేది చెప్తూ ఉంటారు. ఇది వీళ్ళు శిష్యులు అంటే నిజమైన శిష్యులు అని. 9 నెలల నుంచి 90 మంది పైన వక్తలు, 10-12 మంది కన్నా మోడరేటర్స్ మురళి ప్రజెంట్ చేస్తుంటే వీరిచ్చిన క్వశ్చన్స్ అన్ని, ప్రశ్నలన్నీ ప్రశ్నోత్తరమాలికగా కంటెంట్ ఎడిటర్స్ అయిన సాంశివరావు అంతా గారికి, పెద్దవారు వారికి భగవద్గీతలో చాలా నాలెడ్జ్ డెప్త్ ఉన్నవారు, వారు ఇంగ్లీషు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన సాయికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సాయి భాగవతం, భగవద్గీత అండ్ శ్రీ లలిత, ఆవిడ ఒక్కరు ఇన్ని 2000 క్వశ్చన్స్ వారు ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఈ ఆరేళ్లలో మనం ఏదైనా కలిసి చేశాము, మంచి చాలా మంచి పని అనేది మనకి, మనం మన సాధన పెంచుకోవడానికి మనం ఎంతో కష్టపడి చదువుతున్నావు, నేర్చుకుంటున్నావు, వింటున్నావు, అదంతా ఒకటి పక్కన పెడితే గురుభ్యో నమః సభ్యుల ద్వారా లర్న్ భగవద్గీత ప్రోగ్రామ్ మొదలైంది నవంబర్లో. అది గురువు గారికి చాలా నచ్చింది. వారు వచ్చి ఆశీర్వచనం చెప్పినప్పుడు చెప్పారు ఏంటి అంటే, కేవలం గురుభ్యో నమః సభ్యుల ద్వారా ఇది నడుస్తోంది, మెటీరియల్ కంటెంట్ అయితే ఈ ప్రశ్నోత్తరమాలికలు చేస్తున్న అన్ని ఆ ప్రోగ్రాంలో వాడడం జరుగుతుంది, క్విజులు చేయడం జరుగుతోంది. ఎంతో మంది వెనకాల ఉండి దాన్ని నడిపిస్తున్నారు. అది నాది అని అనుకోకుండా మనది అనుకుంటూ వారు గురువు గారు ఇచ్చిన ఆజ్ఞ అని ప్రతి వారు ప్రేమతో, డెడికేషన్తో, శ్రద్ధ 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 గురించి ఇందాక రాజేశ్వర్ గారు ఎంతో అద్భుతంగా వివరించారు. నిజంగా గురుభక్తితోనూ శ్రద్ధతోనూ ఈ ప్రోగ్రాం నడిపిస్తున్నారు. అలాగే గురుభ్యో నమః కూడా ఇప్పుడు 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు ఇలాగే సోల్జర్స్ ఇంకా రావాలి, ముందుకి వస్తే ఇంకా ఇంకా ఇది పెరుగుతుంది అని ఆశతో జులై 9న ఒక నోటీస్ కూడా మండే అనౌన్స్మెంట్స్ పంపడం జరుగుతుందండి. జులై 9న మీరేమాత్రమైనా ఇది నాది, నేను మనది అని అనుకుని ఏమాత్రం మీరు వాలంటీర్ చేయాలని తలచిన మండే నోటీస్ వెళ్ళినప్పుడు మీ పేరు ఇస్తే తప్పకుండా విల్ ఆల్ మేక్ ఇట్ హ్యాపెన్. అండ్ అందరి తరపున అందరికీ ఇక్కడ ఉండి క్వైట్గా ఉండి వారి పేర్లు కూడా చెప్పుకోకుండా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. మధుకర్ గారు గత 3 ఏళ్ల నుంచో 4 ఏళ్ల నుంచో ప్రతి, మన మోడరేటర్ గారు మీరు వింటూనే ఉన్నారు, ప్రతి మురళికి ఒక్కటి కూడా ఆయన ఇంతవరకు బ్రేక్ తీసుకోలేదేమో ఈ 3 ఏళ్లలో. తీసుకోకుండా ప్రతి మురళికి ఆడియో క్వాలిటీ చూస్తూ ఇవన్నీ రికార్డ్ చేస్తూ పంపిస్తూ, తర్వాత అనూష వెబ్సైట్ కి, తర్వాత ఎంతో మంది ఉన్నారండి, తర్వాత ప్రశ్నోత్తర మాలిక, తర్వాత రాజేశ్వర్ గారు, పద్మా అజంట్ గారు, మధు, పవన్, నేను ఏమైనా పేర్లు మిస్ అయితే, తర్వాత గురుదక్షిణ డ్రైవ్ వాసుకుమార్ల గారు, మధు మంకాళి, దెన్ శాంతి యాకెళ్ళ, తర్వాత మాధురి గారు, ఇంతమంది కలిసి ఇది నడిపిస్తున్నారు. ఇంకా ఎంతో మంది ఉన్నారు, మీనామంత గారు శివపదాన్ కీర్తనలు వారు చేస్తున్నారు, రాధికా కామేశ్వర గారు, తర్వాత శ్రీలక్ష్మి వాళ్ళందరూ అక్కడ టీచింగ్ శివపదనం, తర్వాత ఎవ్రీ వీక్ మధుకర్ గారు, పద్మాచంట గారు వాళ్ళంతా ఎవ్రీ వీక్ చాంటింగ్ అది చేస్తున్నారు, శ్రీరామ రక్ష అని కొట్టు దేశానికి. తర్వాత ఒక లైబ్రరీ మళ్ళీ పద్మాచంట గారు లీడ్ చేస్తూ మనకంటూ ఏదైనా ఒక పుస్తకం చదవాలి అంటే బాగుంటుంది అని గురువు గారు ఎప్పుడో చెప్పిన మాటను పట్టుకుని ఒక ఎవ్రీ మంత్ ఒకసారి కలుస్తూ, ఇన్ని యాక్టివిటీస్ జరపడం అనేది సామాన్యమైన విషయం కాదు. సో అందరూ చాలా మంది ఇప్పుడు లాస్ట్ డే, నేను ఇక్కడ ఎక్కువ 2 నిమిషాలు టైం తీసుకున్నందుకు క్షమించాలి, బట్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ కూడా నాకు ఫోన్స్ వచ్చాయి. ఏమిటి అంటే అక్క మెసేజెస్ కి అందరూ స్పందించట్లేదు అని, మనం చాలా బాగా చేస్తున్నాం ఒక రకంగా చేస్తూ మెసేజెస్ కూడా స్పందించి, తర్వాత మీరు మీలో ఏదున్న టాలెంట్ అక్కడ షేర్ చేసుకుంటూ అందరం ఉంటాం, అందరూ ఎంజాయ్ చేస్తాం. సో ఆ కొత్త పందాలు, కొత్త ఒక కొత్త రూపు తేవడానికి 7th ఇయర్ లో మీకు ఎలాంటి ఐడియాస్ ఉన్నా కైండ్లీ షేర్ అండ్ 9th July కలిసినప్పుడు వాలంటీర్ గా మీరు ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేయగలిగినా, తర్వాత మీకు ఐడియాస్ ఉన్నా పాలు పంచుకోవడానికి దయచేసి రండి. పేర్లు అది మండే అనౌన్స్మెంట్ లో వెళ్ళినప్పుడు ఈ అవకాశం ఇచ్చినందుకు మధుకర్ గారికి, హరి గారికి నా కృతజ్ఞతలు. అందరూ మంత్ ఆఫ్టర్ మంత్ వచ్చి వక్తలకి ఇంత ప్రోత్సాహం కల్పిస్తూ వారికి వింటూ మీ యొక్క అభినందనలు చెప్తున్నందుకు అందరికి ధన్యవాదాలు. మధుకర్ గారు థ్యాంక్ యూ మీకండి.
థ్యాంక్ యూ విద్యమాతాజీ, ఈ అవకాశము మీరు అందరికి ఇస్తూ మీరు వెంటక ఉండి మందరిని ప్రోత్సహించి నడిపిస్తున్నందుకు స్కూల్ తరఫున అందరి తరఫున మీకు చాలా చాలా కృతజ్ఞతలు, నమస్కారాలు. మనము తినేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు, దానం చేసేటప్పుడు, తపస్సు చేసేటప్పుడు మనం చేసేవి ముఖ్యంగా ఈ నాలుగు పనులే. ఈ నాలుగు పనులను చేసేటప్పుడు పరమాత్మను అనుక్షణం స్మరించుకోవాలి. ఇలా స్మరించుకుంటే నాకేమొస్తుంది అనుకుంటాం మేము, ఆ టైంలో మనం ఏదైనా ఆ పనిలో ఖచ్చితంగా మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. ఆ తప్పులని పరమాత్మ స్మరణ చేత ఆ తప్పులు తొలగిపోయి మనకి ఆ కర్మకి బంధం అంటుకోకుండా పరమాత్మ చూసుకుంటారని గీతలో చెప్పారండి. అలాగే మనము ఏ యజ్ఞ ప్రక్రియ అయినా మొట్టమొదట పరబ్రహ్మ ప్రణవముతోనే ప్రారంభిస్తాము. పరబ్రహ్మ ప్రణవము అనేది ప్రధానంగా దేవతాహ్వాన వాచకము. ఇంతటితో మనకి శ్రద్ధాత్రయ విభాగ యోగము సంపూర్ణమైందండి. తదుపరిది చివరి అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ మోక్ష సన్యాస యోగాన్ని మనకు శిరీష గారు ప్రారంభిస్తారు. శిరీష గారు,
శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమః. అందరికీ నమస్కారం. 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము. భగవద్గీతలో చెప్పిన 17వ అధ్యాయముల యొక్క సారమును ఈ అధ్యాయంలో చెప్పి లక్ష్యమును వివరించడం వలన ఈ అధ్యాయానికి ఈ పేరు వచ్చిందని, దీన్ని సంక్షిప్త భగవద్గీతకు అని కూడా అంటారని పెద్దలు చెప్పారు. గురువుగారు ఈ మోక్ష సన్యాస యోగము గురించి పెద్దలు రెండు రకాలైన అర్థాలు చెప్పారని, మొదటిది మోక్షమునకై సన్యాసం అంటే విడుదలకై విడిచిపెట్టుట, రెండవది మోక్షము దొరికిందనే భావము కూడా విడిచిపెట్టుట అని, అనే స్థితికి వెళ్ళటం అని చెప్పారు. మోక్షం పొందే వస్తువు కాదు, అది ఉన్న వస్తువు. పొందే వస్తువు బంధము, మోక్షము సహజ స్థితి. అంతటా వ్యాపించినది అదే అని తెలిసిన తర్వాత ఇక దేని నుండి విడుదలయ్యాననే భావం కూడా ఉండదు. అందువలన ఇది మోక్ష సన్యాసం. ఈ అధ్యాయము మోక్షమునకై దేనిని ఎవరు ఎలా విడిచిపెట్టాలని చెప్పే అధ్యాయం. భగవానుడు గీతాశాస్త్రము యొక్క అర్థాన్ని ఈ అధ్యాయమందు సమీకరించి ఉపసంహరించబోతున్నాడని భగవాన్ శంకరులు వారు తెలియజేశారు. ఇది సర్వ వేదార్థములను తెలియజేస్తున్నది. సర్వ వేదముల సారాన్ని, పరమార్థాన్ని చెప్తున్నారు కనుక దీన్ని వేదసారాధ్యాయం అని కూడా చెప్పారు. మొదటి శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణ భగవాను మహాబాహో ఋషికేశ కేశ నిషూదన అని సంబోధిస్తూ సన్యాసము మరియు త్యాగముల యథార్థ స్వరూపంను చెప్పమని ప్రార్థించాం. ఇంకా కర్మఫల త్యాగము మరియు కర్మత్యాగముల వివరణను కూడా కోరను. ఈ ప్రశ్నలకు శ్రీకృష్ణ భగవానుడు 2-3 శ్లోకాలలో విజ్ఞులు మేధావులు అభిప్రాయాన్ని చెప్పి 4వ శ్లోకంలో తన నిశ్చితమైన అభిప్రాయాన్ని వివరించారు. కామ్యకర్మలను విడిచిపెట్టుటే సన్యాసమని, సర్వకర్మ ఫలత్యాగము చేయుట త్యాగమని కొందరు విజ్ఞులు చెప్తారని, ప్రతి కర్మకు దోషం ఉంటుంది కనుక అన్ని కర్మలను విడిచిపెట్టేయాలని కొందరు అభిప్రాయం అయితే, మరికొందరు మేధావులు యజ్ఞ దాన తపకర్మలను విడిచిపెట్టరాదని చెప్తారని చెప్పారు. 4వ శ్లోకంలో స్వామి తన నిశ్చితమైన అభిప్రాయాన్ని వివరిస్తూ ఈ విధంగా చెప్పారు. ఓ భరత సత్తమా, త్యాగముల గురించి నిశ్చయంగా చెప్తున్నాను విను. త్యాగంలో కూడా 3 రకములు కలవు. 5వ శ్లోకం నుండి యజ్ఞదాన తపకర్మల ప్రాముఖ్యతను వివరిస్తూ స్వామి ఈ విధంగా చెప్పారు. యజ్ఞదాన తపకర్మలు విడిచిపెట్టకుండా ఉండటమే కాదు, వాటిని తప్పకుండా చేయాలి కూడా. యజ్ఞదాన తపకర్మల వలన సాధకులకు చిత్తశుద్ధి లభిస్తుందని చెప్పారు. దీనికి గురువుగారు దేవ ఋణం తీర్చుకున్నట్టుకు యజ్ఞమును, సమాజ ఋణం తీర్చుకున్నట్టుకు దానము, ఇంకా శరీర శుద్ధికి తపస్సు అవసరమని చెప్పారు. ఆరో శ్లోకంలో స్వామి ఈ యజ్ఞదాన తపస్సులు కూడా సంఘము అంటే నేను చేస్తున్నాననే భావన లేకుండా చేయాలని, ఫలాపేక్షను విడిచిపెట్టి కర్తవ్యమనే భావనతో చేయాలని తన నిశ్చయమైన అభిప్రాయం చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ మూడు రకములైన త్యాగముల గురించి 7, 8, 9 శ్లోకంలో ఈ విధంగా వివరించారు. శాస్త్రము తనకు విధించిన కర్తవ్య కర్మలను అవివేకము చేతను, భ్రాంతి చేతను విడిచిపెట్టుట తామసిక త్యాగమని, శాస్త్రం తనకు విధించిన కర్తవ్య కర్మలు తప్పకుండా చేయాలని తెలిసినా కూడా వాటిని విడిచిపెట్టుట రాజసిక త్యాగమని, ఇలా చేయాలని తెలిసినా చేయని వారికి త్యాగఫలమైన మోక్షము లభించదని చెప్పారు. శాస్త్రం విధించిన కర్మలను తన కర్తవ్యముగా చేస్తూ సంఘమును, వాటిపై ఫలాపేక్షను విడిచిపెట్టుట సాత్విక త్యాగమని చెప్పారు. 10వ శ్లోకంలో స్వామి అకుశల కర్మలు కుశల కర్మల విషయంలో సాత్విక త్యాగి ఏ విధంగా ప్రవర్తిస్తారో చెప్పారు. సాత్విక త్యాగి అకుశల కర్మలు అనగా కామ్యకర్మలు కష్టమైన వాటిని ద్వేషించడని, అలాగే కుశల కర్మలు అనగా నిత్య నైమిత్తిక కర్మలలో మునిగిపోడని చెప్పారు. గురువుగారు దీన్ని వివరిస్తూ సాత్విక త్యాగం కూడా సాధనలో భాగమని, సాత్విక త్యాగమును చేయడం ద్వారా సాధకుడు కర్మబంధము నుంచి విడువడతాడని వివరణిచ్చారు. 11వ శ్లోకంలో స్వామి దేహం ధరించిన వాడికి కర్మలను విడిచిపెట్ట సాధ్యము కాదని, మానవుడు ఏదో ఒక కర్మను చేయడం సహజమని, అందువలన తప్పించుకోలేని ఈ కర్మలను యజ్ఞ దాన తప కర్మల రూపంలో సాత్విక భావంతో చేస్తూ సాత్విక త్యాగం చేయటం మంచిదని, అటువంటి వారు త్యాగి అని పిలువబడతారని, కర్మలలో విద్యుక్త కర్మలను మాత్రమే ఫలాపేక్ష లేకుండా చేయడం త్యాగి లక్షణమని చెప్పారు. 12వ శ్లోకంలో స్వామి కర్మ ఫలితాలైన అనిష్టము, మిశ్రము, ఇష్టము త్యాగి కాని వానికి అంటుకొని అనుభవించవలసి వస్తుందని, కానీ త్యాగికి ఈ కర్మ ఫలితాలు అంటుకొనవు మరియు బాధించవు అని చెప్తారు. అందుకే గురువుగారు తరచూ కర్మఫలాన్ని స్వామి పాదాలకు సమర్పించి కర్మలను చేయాలని చెప్తారు. 13వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు స్వామి కర్మకు గల కారణాలను వివరిస్తూ అధిష్టానము, కర్త, కరణము, చేష్ట మరియు దైవము అనే 5 కారణాలు ప్రతి కర్మకు ఉంటాయని చెప్పారు. మొదటిగా అధిష్టానం, అది మిగిలిన 4 కారణాలకు ఆధారమైన శరీరము. 2 కర్త, శరీరమే నేను అని కర్మ చేయువాడు కర్త. 3 కరణాలు, కర్మ చేయడానికి తనకి వచ్చే పరికరాలు, ఇంద్రియాలు, కరణాలు. 4 చేష్ట, విడివిడిగా కరణముల ద్వారా చేసే పనులు చేష్ట. 5 దైవము, గత జన్మల నుండి చేసుకుంటూ వచ్చిన కర్మ సంస్కారము దైవము. గురువుగారు ఈ దైవాన్నే మనం అదృష్టం కూడా అని కూడా అంటామని వివరించారు. 17వ శ్లోకంలో శరీరంతో గాని, మాటతో గాని, మనస్సుతో గాని మనిషి ఏ పని ప్రారంభించినా అది న్యాయమైనా లేకపోతే అన్యాయమైనా ఈ పైన చెప్పిన 5 కారణాలే కర్మలకు హేతువులని 15వ శ్లోకంలో స్వామి వివరించారు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద సమర్పణమస్తు. ధన్యవాదాలు.
చాలా చక్కగా చెప్పారండి. మోక్షము అంటే ఏంటి, సన్యాసం అంటే ఏమిటో ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. గురుగారు ఇక్కడ మోక్షము గురించి, సన్యాసం గురించి చాలా చక్కగా ఉపోద్ఘాతం ఇచ్చారు. అంటే మోక్షమునకై దేనిని ఎవడు ఎలా విడిచిపెట్టాలి అనేది మోక్ష సన్యాసం. ఇక్కడ మోక్షమునకై సన్యాసం అని, మోక్షాయ సన్యాస, మోక్ష అంటే మోక్షమునకై సన్యాసము, మోక్షము యొక్క సన్యాసము. ఈ అధ్యాయంలో మోక్షమునకై సన్యాసం కానీ మోక్షం యొక్క సన్యాసం కాదని గురుగారు చెప్పారు. అంటే మోక్షం పొందే వస్తువు కాదు, ఉన్న వస్తువే. ఉన్న వస్తువు మోక్షము, లేని వస్తువు బంధము. ఇదే అన్నమాచార్యులు వారు తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బ్రతుకు గనునికిని అన్నారు. భ్రాంతులుడిగిన బ్రహ్మంబు పట్టబయలకును త్యాగరాజ స్వామి వారు అన్నది దీని గురించేనండి. కాబట్టి గీత పేరే త్యాగ శాస్త్రం. ఒకప్పుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి ఒక అతను ఎవరో భక్తుడు అడిగాడట, అయ్యా భగవద్గీత సారమంతా ఒక ముక్కలో చెప్పండి అంటూ అడిగారు. అప్పుడు రామకృష్ణ పరమహంస అన్నారట, వారిది మస్తక శోధన కానీ పుస్తక శోధన కాదు, అంతరం కూడా గీత 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 అంటూ 10 సార్లు ఉచ్చరించారు. ఆ 2 అక్షరాలు తిరగబడి త్యాగి అయింది. అంటే ద్విత్వ విశేషం ఒక బెంగాలీ భాషలో త్యాగి అనే మాట థాగి అని ఉచ్చరిస్తారు. త్యాగం గీత సారం అని పరమహంస గారు అన్నారట. ఇదే నా కర్మ నా ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజితే తత్యతయో విశంతి అని ఉపనిషత్తు కూడా మనకు చెప్తుంది. నాకు చాలా ఇష్టమైన మంత్రం అండి. త్యాగే నైకే అమృతత్వ మానసు, త్యాగం వలనే నీకు అమృతత్వం లభిస్తుంది అని చెప్పి. కాబట్టి పలు కర్మలలోన బ్రహ్మార్పణ బుద్ధి కలుగుట హరికృప కలిగిన ఫలము అని కూడా హనుమాచార్యులు వారు అంటారు. అంటే కర్మయోగిపై శ్రీహరికృప ప్రసరించినందుకు ఫలము, ఆ కర్మ ఫలములను పరబ్రహ్మార్పణ బుద్ధి అతనికి కలుగుటే అని చెప్పి. ఇక్కడ కృష్ణ పరమాత్మ యొక్క మతము కర్మల నిరాకరణం కాదు, కర్మ ఫలంతో సహాయ నిరాకరణం. అంటే వదిలినాననేది వదలమని వేదం కూడా చెప్తుంది. సన్యాస ఉపనిషత్తు ఏన త్యజసి తత్వజ, వదిలినాననేది వదలమని వేదం చెప్తుంది. అంటే త్యాగం ముందు భోగం వెనుక, ఇది భారతీయ సంస్కృతి యొక్క ఆదర్శము. ఇక్కడ మనకు చూస్తే మన దైవములందరూ కూడా త్యాగ పురుషులే. శ్రీరాముడు ఒక త్యాగి, కృష్ణ పరమాత్మ ఒక త్యాగి. తానే తానే ఇందరి గురుడు, సానబట్టిన యోగి జ్ఞాన యోగి అని హనుమాచార్యులు వారు అంటారు కదండి పరమాత్మ గురించి. పరమాత్మ భోగిలా కనిపిస్తారు కానీ ఎవరి కర్మలకు తగ్గట్టు వారికి ఫలాలను ఇచ్చే మహాయోగిని ఆయన అని చెప్తారు హనుమాచార్యులు వారు. చాలా చక్కగా చెప్పారండి. తర్వాత మాట్లాడడానికి లలిత గారిని కోరుతున్నామండి. అమ్మ స్వాగతం మీకు.
గురుభ్యో నమః. శ్రీ గురువు గారికి పాదాభివందనములు. ఈవేళ నేను భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగంలో 16వ శ్లోకం నుండి 32వ శ్లోకం వరకు మాట్లాడిపోతున్నాను. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్య కృత బుద్ధిత్వాన్ నస పశ్యతి దుర్మతిహి. ముందు 14వ శ్లోకంలో చెప్పినట్లు శరీరము కర్త, ఇంద్రియాలు, ఆ ఇంద్రియముల యొక్క పనులు, పూర్వజన్మ సంస్కారమైన దైవానుగ్రహము అనేవి మానవుల యొక్క పుణ్య లేదా పాపకర్మలకు కారణాలు కాగా ఆత్మస్వరూపుడే ఎవడున్నాడు వాడు కేవలుడు. ఇటువంటి ఆత్మస్వరూపుని ఎవరు కర్తగా చూస్తున్నారో వాడు అవివేకి అని దీని భావన. ఇంకా దుష్ట సంస్కారాలు ఉన్నాయి కనుకని కర్త కాని ఆత్మను కర్త అనుకుంటున్నాడు. నేను అంటే పరమాత్మని తెలుసుకోకుండా నేను అనే అహంకారంతో తాదాత్మ్యమై కర్మ చేసేవాడు దుర్మతి అని దీని అర్థం. 16వ శ్లోకంలో దుర్మతి అంటే ఎవరో చెప్పగా ఇక 17వ శ్లోకంలో సుమతి అంటే ఎవరో స్వామి చెప్తున్నారు. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య నలిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. అధిష్టానం అనగా శరీరాన్ని అహం అనుకోకుండా, కరణాలు అనగా ఇంద్రియాలను అహం లేదా నేను అనుకోకుండా, చేష్టలను అహం అనుకోకుండా, గత జన్మం నుండి వచ్చిన దైవానుగ్రహాన్ని అహం లేదా నేను అనుకోకుండా, వీటికేమీ అంటకుండా దీనిలో వాడు సాక్షిగా ఉంటూ కర్తృత్వం అనే దాన్ని విడిచిపెట్టేస్తే వాడిని సుమతి అంటారు. అటువంటి వాడు దేహాది చేష్టల్లో ఉంటూ వాడు ఈ లోకాలను చంపేసినా కూడా వాడు చంపిన వాడు కాదు, వాడికి ఏ బంధము అంటదు అని దీని భావన. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. దీనిలో స్వామి కర్మలో ఉన్న 2 భాగాల గురించి వివరిస్తున్నారు. దీనిలో మొదటిది కర్మను ప్రేరేపించే 3 కారకాలు. ఇవి జ్ఞానము జ్ఞేయము జ్ఞాత, వీటిని కర్మచోదకాలు అంటారు. కర్మను ఎలా చేయాలనే జ్ఞానము, ఏది చేయాలనే జ్ఞేయము, ఇది నేను చేయాలి అనే జ్ఞాత, ఈ 3 కూడా అంతరంగంలోనే డెవలప్ అవుతున్నాయి. ఈ అంతరంగంలో ఉన్న ఈ 3 కర్మచోదకాలు బయటకు వస్తే ఇది కర్మ యొక్క 2వ విభాగమైన కర్త కారణము కర్మ అనే కర్మ త్రిపుటి అవుతోంది. అంటే ఇంతవరకు అంతరంగంలో ఉన్న జ్ఞాత బయటకు వస్తే కర్త అవుతున్నాడు, జ్ఞానము కర్మ అవుతోంది, జ్ఞేయము కారణం అవుతోంది. అంటే కర్త కారణం వల్ల కర్మ చేస్తున్నాడు. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధైవ గుణభేదత प्रोच्यते गुणसंख्याने यथा वच्छुनितान्यपि. ఈ శ్లోకంలో జ్ఞానము కర్మ కర్త గురించి చెబుతూ మొదటిది జ్ఞానము, రెండవది కర్మ. అంటే జ్ఞానము జ్ఞానాన్ని పని రూపంలో చూపిస్తే అది కర్మ అవుతుందని, ఇంకా మూడవది కర్త. ఈ జ్ఞానం ఇంకా నేను చేస్తున్నాను అనుకునేవాడు, లేదా ఈ కర్మ నేను చేస్తున్నాను అనుకునేవాడు కర్త అవుతున్నాడు. ఈ మూడు జ్ఞానము కర్మ కర్తల్లో ఉన్న సాత్విక రాజస తామస విభాగాల గురించి స్వామి మిగిలిన శ్లోకాల్లో వివరిస్తున్నారు. ముందుగా సత్వజ్ఞానాన్ని గురించి వివరిస్తూ, సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తత్ జ్ఞానం విద్ధి సాత్వికం. దీనిలో విడివిడిగా కనపడే ఉపాధ్యందు విడిపోకుండా ఉన్నటువంటి అవ్యయమైన తత్వాన్ని ఎవరు తెలుసుకుంటున్నాడో వాడు సాత్విక జ్ఞాని. ఆ తెలుసుకునే జ్ఞానము సాత్విక జ్ఞానము. ఈ అవ్యయమైన తత్వమే అస్థి భాతి ప్రియము. అస్థి అంటే ఉన్నాను, సత్ భాతి ఉన్నాన్ని స్ఫురణ చిత్ ఆనందించడము, తనయందు తాను ఆనందించడము ప్రియము. ఈ మూడు ప్రతివారిలో ఉండే మూడు స్వభావాలు. ఈ సచ్చిత్ ఆనందము అందరిలో ఉండే స్వభావాలు లేదా తత్వాలు. ఈ తత్వాల్లో భేదం లేదు. భేదం అనేది నామరూపాల్లోనే ఉంటుంది. ఈ తత్వమే పరమాత్మ. ఈ పరమాత్మే ప్రతివారిలో ఆత్మగా వ్యవహరింపబడుతున్నాడు. ఇటువంటి జ్ఞానమే సత్వజ్ఞానం. ఇక రాజస జ్ఞానం గురించి చెబుతూ, పృథక్వేన జ్ఞానం నానాభావాన్ పృథక్ విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తత్ జ్ఞానం విద్ధి రాజసం. అంటే సృష్టిలోని భిన్నత్వాన్ని భిన్నముగా చూడడాన్ని రాజస జ్ఞానం అని పేరు. ఇక తామసిక జ్ఞానం గురించి తామసికను గురించి చెబుతూ, యత్ కృత్స్నవదేకస్మిన్ కార్యే సత్తమ హైతుకం అతత్వార్ధవదల్పం చ తత్తామసముదాహృతం. అంటే ఇంద్రియ గోచరమైనటువంటి దాన్నే సత్యమని అనుకునేవాడు తామసి. తామసము అనేది జ్ఞానము కాదు, అజ్ఞానము. తామసము లేదా అజ్ఞానము అంటే కార్యాన్ని తీసుకుని దాన్నే కారణమని అనుకోవడము. అంటే ఆత్మదృష్టి సాత్వికము, గుణదృష్టి రాజసము, దేహదృష్టి తామసము. ఇకపై శ్లోకాలలో సాత్విక కర్మ, రాజస కర్మ, తామస కర్మల గురించి స్వామి వివరిస్తున్నారు. సాత్విక కర్మ గురించి చెబుతూ, నియతం సంగరహితం అరాగద్వేషతకృతం అఫల ప్రేత్సునా కర్మ ఎత్తత్ సాత్వికం ఉచ్యతే. అంటే విద్యుక్తమైన కర్మ, అహంకార రహితమైన కర్మ, రాగద్వేషరహితమైన కర్మ, ఫలాపేక్ష త్యజించి చేసే కర్మ అనేవి సాత్విక కర్మ అనిపించుకుంటుంది. ఇక రాజస కర్మ, యత్ కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. అంటే ఫలాపేక్షతో చేసే కర్మ లేదా సాహంకారంతో చేసే కర్మ లేదా బహుళాయాసంతో కూడిన కర్మను రాజస కర్మ అని అంటారు. ఇక తామసిక కర్మ, అనుబంధం క్షయం హింసామనపేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్ తామసముచ్యతే. అంటే మోహం వల్ల ఒక పని చేసేటప్పుడు దాని పరిణామం గురించి ఆలోచించకుండా, తనకు కానీ ఇతరులకు కానీ కలిగే నష్టాన్ని గురించి కానీ హాని గురించి కానీ ఆలోచించకుండా, తన శక్తి సామర్థ్యాలను గమనించకుండా, తుది ఫలితాలను గమనించకుండా చేసే కర్మ తామసిక కర్మ. ఉదాహరణ రావణాసుడు. ఇప్పుడు సాత్విక కర్త గురించి చెప్తున్నారు. ముక్త సంగోనహం వాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యోర్ నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. దీనిలో సంగము వదిలిన వాడే, నేను చేస్తున్నాను అనే అహంభావాన్ని వదిలిపెట్టి ఫలాపేక్ష లేకుండా చేయవలసిన విద్యుక్త కర్మను ధృతితో దృఢ సంకల్పంతో ఉత్సాహంగా చేసేవాడు సాత్విక కర్త అవుతాడు. ఉదాహరణ రామాయణంలోని భరతుడు. ఇక రాజస కర్త గుర్తు చెబుతూ, రాగీ కర్మ ఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచి హర్ష శోకాన్విత కర్త రాజస పరికీర్తిత. దీనిలో పనితో తీవ్రమైన వాంఛ పెట్టుకునేవాడు, కర్మను ఫలాపేక్షతో చేసేవాడు, తీవ్రమైన దురాశ లోభము గలవాడు, హింసా ప్రవృత్తి గలవాడు, అశుచి అనగా ఆర్జనలో శుచి లేని వాడిని రాజస కర్త అంటారు. ఇక తామసిక కర్త చెబుతూ, అయుక్త ప్రాకృత స్తబ్ధ పెఠో నైష్కృతికోలస విషాది దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. అంటే మర్యాద లేనివాడు అనగా కట్టుబాటు లేనివాడు, వివేకం లేనివాడు, పొగరబోతు అయినవాడు, మోజుగాడు, అవతలివాడి ప్రయోజనాన్ని పాడు చేసేవాడు, సోమరి సంతోషం లేనివాడు అనగా ఎప్పుడూ విషాదంతో ఉండేవాడు, కాలయాపనం చేస్తూ వాయిదాలు చేసేవాడు, ఇటువంటి వారిని తామస కర్త అంటారు. ఇక బుద్ధి యొక్క భేదాలను వివరిస్తూ, బుద్ధేర్ భేద బుద్ధిర్భేదం ధృతేశ్చైవ గురుతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్వేన ధనంజయ. గుణభేదాన్ని అనుసరించి బుద్ధి స్థైర్యము అంటే పట్టుదల కూడా సాత్విక రాజస తామస అనే మూడు విధాలుగా ఉంటుందని చెప్తున్నారు స్వామి. ఇందులో సాత్విక బుద్ధి వచ్చి చెబుతూ ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యావేతి బుద్ధి సాపార్థ సాత్వికి అంటే ప్రవృత్తి నివృత్తి కార్యము అకార్యము భయము అభయము బంధము మోక్షము అనే ద్వంద్వాలు ఏమిటో స్పష్టముగా తెలుసుకున్న వాని పేరు వాని బుద్ధి పేరు సాత్విక బుద్ధి. రాజస బుద్ధి అంటే యయాధర్మం అధర్మం చ కార్యం చాకార్యమేవచ అయథావత్ ప్రజానాది బుద్ధి సాపార్థ రాజసి అంటే ధర్మాధర్మాలలో కర్తవ్య కర్తవ్యాలలో ఉన్నది ఉన్నట్లుగా కాకుండా సందిగ్ధముగా గ్రహించే బుద్ధిని రాజస బుద్ధి అంటారు. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి సాపార్థ తామసి. ఇందులో ధర్మం అధర్మం ధర్మం అనుకుంటూ ధర్మం అంటూ ప్రతి విషయానికి విపరీతార్థములు తీసేవారు ఎవరుంటారో వారి బుద్ధిని తామసిక బుద్ధి అంటారు. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన విద్య గారికి మరియు గురుభ్యో నమః విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. గురువు గారికి పాదాభివందనములు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణమస్తు.
వివిధ రకాలైన బుద్ధులు అంటే దుర్మతి అంటే ఎవరు, సుమతి అంటే ఎవరు, సాత్విక రాజస తామస జ్ఞానము బుద్ధుల గురించి చాలా చక్కగా వివరించారండి. వీరికి యాక్చువల్ గా ఇప్పుడు అర్ధరాత్రి 3 గంటలు అండి, అయినా మన కొరకు మురళి వినిపించడానికి వారు చక్కగా ఉండి వినిపించారు, మీకు చాలా కృతజ్ఞతలు గారు. కర్తృత్వ అహంకారం విడిచిపెట్టేసి కర్తవ్యంగా చేసే పనుల్లో వచ్చే పాప పుణ్యాలను మనకు అంటవు, అంటే నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా అంత పరమాత్మకి వదిలిపెట్టేసి మనం చేసే ప్రతి పనికి మనకు అంటవు, అలాగే మనకు అవి బలింపబడవు. మనకు అభయమైన పరమాత్మ పట్ల దృష్టి ఉండదు. వారిని వదిలిపెట్టి భయంకరమైన సంసారంలో కూర్చొని ఇదే కావాలి ఇదే కావాలి అని అంటూ ఉంటాము. కానీ అభయం అంటే ఆ బ్రహ్మ జ్ఞానమని, భయము అంటే ఈ జగత్తుతో తాదాత్మ్యం చెందడము అని తెలుసుకోవడమే సాత్విక బుద్ధి యొక్క ముఖ్య లక్షణం. తర్వాత అర్ధస్పృహతో స్పష్టమైన ఉచ్చారణ బోధకుల పర్యవేక్షణలో భగవద్గీతను నేర్చుకుందాం. పూజ్య గురువులు గారిచే ఆమోదింపబడిన బోధకులు బోధనా పద్ధతులు ప్రణాళిక టీక తాత్పర్య నిరుక్తార్థాలతో భగవద్గీతని నేర్చుకుందాం. గూఢార్థాలని గురువు గారి ప్రవచనాలతో తెలుసుకుందాం. మీకు దీనికి సంబంధించిన వివరాలు కావాలంటే learngita.org లో మీరు ఈ విషయాలు చూడవచ్చండి. అలాగే ఈ దీనికి సంబంధించిన ఫ్లయర్ ఇన్ఫర్మేషన్ అంతా గురుభ్యో నమః కూడా పంపించడం జరిగింది కొన్ని రోజుల ముందు. కావాలంటే మళ్ళీ ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ తర్వాత మళ్ళీ పంపిస్తానండి. ఇంతవరకు యాక్చువల్గా ఈ భగవద్గీతని ఋషిపీఠం ద్వారా మన గురుభ్యో నమః టీచర్స్ చెప్తూ ఉన్నారండి. ఇప్పటి వరకు మనకి ఒక ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది. ఫస్ట్ బ్యాచ్ ని జగద్గురు అనే గురువు గారు నామకరణం చేశారు. దాంట్లో ఏమేమి చాప్టర్స్ ఉంటాయనేది మీరు ఈ రెండు గీతాలు చూడవచ్చు. అలాగే మనకి ఇప్పుడు మొదటి బ్యాచ్ మన గురుభ్యో నమహలో కొంతమంది, అలాగే అదర్ దాని గురుభ్యో నమహ కూడా కిడ్స్ స్టూడెంట్స్, ఇందులో ముఖ్యంగా కావాల్సింది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కిడ్స్ కూడా అండి. చిన్నపిల్లలు చాలా అద్భుతంగా నేర్చుకుంటూ ఉన్నారు మన గురువుల మన గురుభ్యో నమహ బోధక బృందంతో. అలాగే మనకి గీతాచార్య అనే ప్రస్తుతము సెగ్మెంట్ లో ఉన్నామండి, అంటే ఆ బ్యాచ్ లో ఒక అదృష్టవంతుడిని కూడా నేను. అలాగే ఇటువంటి అవకాశం ఇటువంటి ప్రణాళికతో మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది జూలై నుంచి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో చూసి రిజిస్టర్ చేసుకోవచ్చండి. మనకి ఇందులో మనకు ఫీజు అంటే ఏమీ ఉండదు, బట్ మన ఋషిపీఠంకి చారిటీ తరఫున, అలాగే మనకి ముందే అన్నారు కదా గురువు గారు మనం విద్యను ఎప్పుడైనా ఉచితంగా నేర్చుకోవద్దు మన వంతు సహకారం చేయాలని, ఆ విధంగా కొంత అమౌంట్ డొనేషన్ లాగా ప్రతి మంత్ లేదా ఒకటేసారి ప్రతి మంత్ ఇవ్వడం ఉంటుందండి. ఆ వివరాలన్నీ మీరు లెర్నింగ్ గీత ఆర్గ్ లో చూడవచ్చు. తర్వాత మనకి సాత్విక ధృతి అంటే ఇప్పుడు ఇంతవరకు మనము జ్ఞానము బుద్ధి గురించి చూసాము, తర్వాత ధృతి అది ఎలా ఉంటుందో మనకి తదుపరి స్పీకర్ సత్య గారి మాటలలో విందామా. మరి
శ్రీ గురుభ్యో నమః, శ్రీకృష్ణ శరణం మమ. ఇక్కడ కృష్ణ పరమాత్మ సత్వ రజ తమో గుణాల బుద్ధులను గురించి చెప్తూ తామస బుద్ధి ఉన్నవాడు అధర్మమే ధర్మమని అనుకుంటూ ప్రతి విషయంలో విపరీతంగా ఆలోచిస్తాడు, అది భగవద్ జ్ఞాన విషయంలోనైనా లోకజ్ఞాన విషయంలోనైనా. పరమాత్మ ధృతి కూడా సత్వ రజ తమో గుణాలలో ఎలా ఉంటుందో చెప్తూ సాత్విక ధృతి అంటే స్థైర్యం, స్థిరత్వం, పట్టుదల. సాత్వికి తన యొక్క అధికార భేదాన్ని అంతరించి యోగానుసంధానంలో అంతర్ముఖుడే ఇంద్రియములను నిగ్రహించడంలో పట్టుదల చూపిస్తాడని చెప్పారు. ధర్మాంత కామాలు ఎంత నిలకడ కలిగి ఉండడం రాజస ధృతి. ఫలాకాంక్ష ఉండడం వల్ల చేస్తున్న కర్మ, దానివల్ల తీర్చుకునే కోరిక, దానికి కావలసిన అర్థం, వీటినే జీవిత లక్ష్యంగా గ్రహిస్తూ ఉంటాడు. తామసి నిద్రను విడిచిపెట్టడు, జ్ఞానం ఎక్కదు. అజ్ఞానం వల్ల ఎప్పుడు భయం, శోకం, విషాదం, మదం, ఇలా ఎప్పుడు దుర్బుద్ధితో ఉండడం తామస ధృతి. పరమాత్మ సుఖం కూడా మూడు గుణాల వారికి మూడు రకాలుగా ఉంటుందని చెప్తూ అలవాటుగా దేనియందేని రమించి ఆనందించి దుఃఖం నాశనం చేసుకోవడం సుఖమని, సృష్టిలో అందరికీ సుఖం కావాలి కానీ అందరూ ఒకేలాంటి సుఖం కోరుకోరని చెప్పారు. మొట్టమొదట విషయంలో బాధాకరంగా అనిపించి పరిణామంలో అమృతం వల్లే ఉండేదే సాత్విక సుఖం. ఆ స్థితిలో మనోబుద్ధులు రెండూ ప్రసన్నత లక్షణంతో ఉంటాయి. ఇక్కడ గురువు గారు ధ్యానం చేయడం మొదట ఎంతో కష్టమైనా ఇంద్రియాలను నియంత్రించి అంతర్ముఖం చేయగా చేయగా అమృతమయమైన ప్రసన్న ఆనందం కలుగుతుంది అని చెప్పారు. విషయాలు ఇంద్రియాల సంయోగంతో మొదట అమృతం వల్ల అనిపించి పరిణామంలో విషతుల్యం అవడమే రాజస సుఖం. నిద్ర, ఆలస్యం, పరాకు వంటి మోహముతో ఉత్పన్నమైన సుఖమును తామస సుఖం అంటారు. ఇందులో సుఖమన్న భ్రమ తప్ప సుఖం లేదు. ఇక్కడ గురువు గారు మూడు గుణాలు విడివిడిగా ఉండడం వలన విడివిడిగా ఉండవని, ప్రతి ఒక్కరిలో అన్నీ ఉంటాయి, నిష్పత్తిలో తేడా అంతే అని చెప్పారు. అలానే పరమాత్మ ఇచ్చిన గీతాన్ని కరదీపికతో మన బుద్ధి, ధృతి, జ్ఞానం, కర్తృత్వం, కర్మ ఎలాంటివో మనమే విశ్లేషించుకోవచ్చు అని చెప్పారు. పూర్వజన్మ పుణ్యపాప కర్మల విశ్రమం వల్ల, గత జన్మల సంస్కారం వల్ల ఏర్పడిన ఉపాధులు నాలుగు రకాలు. అదే భారతీయ సంస్కృతిలో కనిపిస్తున్న చాతుర్వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఉపాధులు. ఈ విభజన గ్రహాలలో, శిలల్లో కూడా ఉంటుందని చెప్తూ సమాజంలో ఒకరికి కావాల్సినవి మరొకరు సమకూరుస్తూ అందరూ ఉండాలని చెప్పారు. సాత్విక ప్రవృత్తితో పుట్టిన బ్రాహ్మణుడు స్వాభావికంగా ఇంద్రియ నిగ్రహం తెచ్చుకోగలడు. అదేవిధంగా తపస్సు, సదాచారం, ఓర్మి, నిజాయితీ, జ్ఞాన విజ్ఞానాలు, ఆస్తికత, వేదమునందు భగవంతునియందు నమ్మకం, ఇవి స్వాభావిక గుణాలు. క్షత్రియునికి పరాక్రమము, ప్రకాశము, ధైర్యము, కార్యదక్షత, రణంలో నిలకడ, దానము, అధికారము స్వాభావికంగా ఉండేవి. వ్యవసాయము, గోరక్షణ వంటివి చేస్తూ ఉత్పత్తి జరిగిన దానిని సమాజంలో అంతా పంపిణీ చేయడం వంటి చాకచక్య వైశ్యుల స్వాభావిక గుణం. ఈ ముగ్గుకి కావలసిన అన్ని సమకూర్చడం లాంటి గొప్ప పని చేయగలవాడు నాలుగవ వాడు. అది వాడికి స్వాభావికం. ఎవరు ఏ ప్రకృతిలో ఉన్నారో వారి కర్మను శ్రద్ధగా చేస్తే ముక్తి పొందగలుగుతారు. విదిక్త కర్మ ఉంటుంది తప్ప ఎక్కువ తక్కువ కర్మలు లేవు. సర్వజీవులకి మోక్షార్హత ఉంది. ముఖ్యమైన శ్లోకం అని గురువు గారు చెప్పారు. ఎవరైతే సర్వ జగత్తును వ్యాపించి వారి నుండి సర్వ జగత్తు ప్రవర్తిస్తూ ఉంటుందో ఆ పరమాత్మను ఎవరైతే వారి వారి కర్మల ద్వారా సంపూర్ణంగా అర్పిస్తారో వారు శుద్ధి పొందుతారు. కర్మ అంటే వృత్తి ధర్మమే కాదు, మాతాపిత సేవ, పరంపరంగా వస్తున్న ధర్మాలన్నీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయడమే అర్చన అని చెప్పారు. స్వభావం వలన వచ్చిన పనుల వల్ల ప్రతి పాపము రాదు. ఇక్కడ గురువు గారు అర్జునుడు గురించి చెప్తూ సాత్వికమైన భక్తి ఇత్యాదులు అవలంబించడం మంచిదే కానీ క్షత్రియ స్వభావమే అతనికి విదిక్తమైనది అని పరమాత్మ భావన అని చెప్పారు. మనస్సును నిగ్రహించి దాంతో అంటుకోకుండా ఫలములు ఇత్యాది బంధం పెట్టుకోకుండా చేస్తే నైష్కర్మ్య సిద్ధి అంటే కర్మకు అతీతమైన సిద్ధి జ్ఞానం పొందుతాడు. నిర్మలమైన అంతఃకరణంతో, ధైర్యముతో మనస్సును నిగ్రహించి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే విషయముల నుండి విషయములను విడిచిపెట్టి రాగద్వేషాలు లేకుండా ఏకాంతవాసం చేస్తే ఏకాంతవాసం చేస్తూ మితాహారం తీసుకుంటూ వాక్కును శరీరాన్ని మనస్సును నిగ్రహించి పరమాత్మ ఎందు నిరంతర చింతన చేస్తూ విషయ వస్తువులన్నీ ఉదాయి అని తెలుసుకుని అహంకారం శక్తి దర్పం కామక్రోధాదులను పరిగ్రహములను వదిలి మమకార రహితుడే శాంతముగా ఉన్నవాడు పరబ్రహ్మ స్థితి పొందడానికి అధికారి అవుతున్నాడు. అలాంటి వాడు ప్రసన్న చిత్తముతో దేనిని కోరుడు, దేనికి దుఃఖించడు. అన్ని భూతముల ఎందు సమబుద్ధి కలిగిన వాడికి నా ఎందు పరాభక్తి లభిస్తుంది. అలాంటి భక్తి చేతని సంపూర్ణంగా కృష్ణుడే పరమాత్మ తత్వమని, పరతత్వమని, సచ్చిదానంద ఘన పదార్థం అని యథార్థం తెలుస్తుంది. వాడే పరమాత్మ అనుభవం పొంది సముద్రంలో నది ప్రవేశించినట్లు నాలోకే ప్రవేశిస్తాడు, అంటే మమైక్యం అవుతాడు. అన్ని కర్మలు పరమాత్మనే ఆశ్రయించి పరమాత్మకే సమర్పించి చేస్తే పరమాత్మ అనుభవం చేత శాశ్వతమైన పరమపదాన్ని పొందుతున్నాడు. పరమాత్మ వల్లే అన్ని జరుగుతున్నాయని ఎరిగి కర్మలన్నీ పరమాత్మ ఎందు సన్యసిస్తారు ఎవరు సన్యసిస్తాడు వాడు బుద్ధియోగమును ఆశ్రయించి నా చిత్తం అయిపోతాడు. ఇలా నా చిత్తం అయిన వాడి బ్రహ్మజ్ఞానానికి ఏవేవి ఆటంకములు అన్ని ఆయనే తొలగిస్తాడు. ఇలా కాకుండా అహంకరించి నాది నాది అని చేస్తే అసించిపోతాడు. అహంకారాన్ని ఆశ్రయించి నేను నా వాడని ఎలా చంపుతాను అనుకుంటూ యుద్ధం చేయకుంటే నీ ప్రకృతి నీ చేత యుద్ధం చేయిస్తుంది. నీ స్వభావానికి ఆధారమైన కర్మ చేత నీవు బద్ధుడు. భ్రమలో మునిగి నువ్వు కర్మ చేయకుంటే నీ ప్రకృతి బలాత్కారంగా పని చేయిస్తుంది అని అర్జునుడితో పరమాత్మ అంటూ ప్రకృతిని ప్రకృతిలో ఉన్న జీవుణ్ణి నడుపుతుంది. ప్రకృతిని ప్రకృతిలో ఉన్న జీవుణ్ణి నడుపుతుంది ఈశ్వరుడే. పూర్వజన్మ కర్మల వల్ల అంటుకున్న ప్రకృతికి పరమాత్మ చైతన్యం చేస్తాడు. ప్రకృతిలో జరిగే ప్రతి లీల పరమేశ్వరుని యొక్క విభూతియే. ప్రకృతిలో నీవు పని చేసినప్పటికీ దానితో అంటుకోకుండా సర్వభూతముల ఎందున్న పరమాత్మను శరణ వేడితే శాశ్వతమైన పరమస్థానాన్ని మోక్షాన్ని పొందుతావు. బ్రహ్మ విద్యనే గుహితమ శాస్త్రం అంటారు. అలాంటి జ్ఞానాన్ని చెప్తూ బాగా ఆలోచించి నీకు ఇష్టమైనది చెయ్యి అని కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
చాలా చక్కగా చెప్పారండి సాత్విక ధృతి అంటే ఏమిటని, సుఖం గురించి, అలాగే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఆది వర్ణముల గురించి, వాళ్ళకి ఏర్పడినటువంటి కర్మలు వాటి గురించి. ఇక్కడ బ్రాహ్మణాది వర్ణాలకు ఆధారం జన్మ కాదు, స్వభావం అని గురువు గారు చెప్పినట్టుగా విజాతులన్నీ వృధావృధ అజామిలాదులు అది ఏ జాతి అని అన్నమాచార్యులు వారు కూడా అంటారు. అంటే గుణాన్ని బట్టి స్వభావం, ఆ స్వభావంతో మానవుడు కర్మలలో ప్రవర్తిస్తుంటారని. అలాగే సుఖము గురించి చెప్పారు, సాత్విక సుఖం అంటే ఏంటి, రాజస సుఖము, తామస సుఖం. నిజానికి సుఖం అనేది నిజమైన సుఖం బయట లేదు, అది లోపలనే ఉంది. తెలుపు సబ్బులో లేదు, అది గుడ్డ నుండే రావాలి తెలుపు అనేది. కాబట్టి వర్ణ వ్యవస్థ గురించి చాలా చక్కగా చెప్పారు ఇవాళ అపప్రదలు, అవన్నీ కూడా గురువు గారు ఇక్కడ తోసిపుచ్చారు. అన్నింటినీ చక్కగా వాటిని సమన్వయం చేసుకోవడం లోపాన్ని వెలిపుచ్చారు. తర్వాత ఇక్కడ బ్రాహ్మణుడు చండాలుడు అని చెప్తూ గురుగారు బ్రహ్మ దృష్టి కలవాడు బ్రాహ్మణుడు, చర్మ దృష్టి కలవాడు చండాలు, అంటే స్వభావం బట్టి అనేది తీసుకోవాలి. ఇక్కడ బ్రాహ్మణాది శబ్దాలు జాతి వాచకాలు కాదని, అవి గుణవాచకాలు అని చెప్పి చెప్తూ ఇంకా చాలా చక్కగా ఎన్నో విషయాలన్నీ విడమరిచి చక్కగా పూసకురిచినట్లు చెప్పారు అరమరికగా. అలాగే సమస్త జగత్తుకు ఇక్కడ పరమాత్మ నిమిత్త కారణము, ఉపాదాన కారణం ఆయనే అయి ఉన్నాడని చెప్తూ, ఇది ఇది అని దేన్ని నువ్వు చూస్తావో ఆ అన్ని నామరూప వస్తువుల్లో అస్థి బాతి ప్రియ రూపంలో పరమాత్మయే వ్యాపించి ఉన్నాడు, అది గమనించవలసిన విషయం. అలాగే ఈ కర్మ ఈశ్వర సృష్టి అని, భావన నీ సృష్టి, కర్మ భోగాన్ని సృష్టిస్తుంది, భావన త్యాగాన్ని సృష్టిస్తుంది అని చెప్తూ 41వ శ్లోకం నుంచి అలాగే 48వ శ్లోకం వరకు కర్మయోగ విచారణ చేశారు. ఆ తర్వాత 49వ శ్లోకం నుంచి జ్ఞానయోగ విచారణ, 51, 52, 53 శ్లోకాలు కలిపి ఇక్కడ సంక్షిప్త గీత అని అంటారు. సాధన సాధ్యాలు రెండు ఇందులో చెప్పబడ్డాయి. అంటే సంశయ అసంభావన విపరీత భావనలు తొలగి స్వస్వరూప యథార్థ భావమే బ్రహ్మప్రాప్తి జ్ఞానం యొక్క పరానిష్ట ఇదే అని చెప్పి చెప్తారు. అంటే ఇక్కడ ప్రధానంగా గురుగారు విషయాలను మనం గమనించినట్లయితే, గురుగారు చెప్పిన విషయాలు సంసారం అనేది భుజాలపై పెట్టుకో, భగవంతుని బుద్ధిలో పెట్టుకో, ప్రపంచం బయట ఉండాలి అని, పరమాత్మ లోపల ఉండాలి. అలాగే ఇంకా మచ్చిత్త సతతం భవాని 57వ శ్లోకంలో అది ఒక మంత్రం, ఇది మధురమైన మంత్రం, అష్టాక్షరి మంత్రము. అలాగే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనేది కూడా ఒక మహానుభావుడు అష్టాక్షరి మంత్రంగా అది గుర్తులో పెట్టుకోవాలని చెప్తారు. అంటే మచ్చిత్తుడైన వానికి అహంకార గ్రంథి విచ్ఛేదం కలుగుతుంది అని. నిరంతరం నాయంది చిత్తం కలవాడివి కమ్ము, మరుపే మరణం అని కూడా వేదాంతులు అంటారు. అంటే శ్వాస ఉండే వరకు విశ్వాసం పెట్టుకో. దాన్ని అన్నమాచార్యుల వారి మాటలో చెప్పాలంటే, నిన్ను నమ్మి విశ్వాసము నీపై నిలుపుకుని ఉన్నవాడని వేరే ఉపాయం ఏమిటికి అంటారు ఆయన. అంటే భగవద్ అనుగ్రహం అంతటా వ్యాపించున్న భక్తుని చిత్తమే దాన్ని అనుభవిస్తుంది. అలాగే ఇక్కడ మాయ గురించి చెప్తూ చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మాయ అనే వల విసిరినప్పుడు భగవంతుడు ఎవరు ఆ వలలో పడరు అంటే చిక్కుకో, ఏ చేపలు పడవు అంటే ఇక్కడ చిన్న టెక్నిక్ అంటారో టాక్టిక్ అంటారో ఏదైతేనేవి, చేపలు వల వైపు పోతే వలలో పడతాయి, అదే వల వేసే పాదాల వైపు పోతే వల నుంచి తప్పించుకుంటాయి. కాబట్టి ఈ జీవులు భగవంతుని శరణు పొందినప్పుడు ఆ మాయ నుండి విముక్తి పొందుతారని కూడా చెప్పారు. అలాగే ఈశ్వర సర్వభూతానం హృద్దేశే అర్జున తిష్టతి, బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయ్య అని చెప్పి ఈశ్వరుడు సర్వభూత హృదయాల్లో ఉన్నాడు అని చెప్పి చెప్పారు. ఆ ఏ దేవు దేహమున ఇన్నియును జన్మించే, ఏ దేవు దేహమున ఇన్నియు అనంగే, మరి ఏ దేవుడు ఈ జీవులన్నింటిలో నుండు, ఏ దేవు చైతన్యం ఇన్నిటికీ ఆధారము అని అన్నమాచార్యులు వారు అంటారు. అలాగే యత ప్రవృత్తి భూతానం ఏన సర్వమిదం తతం అని చెప్పిన దానికి అన్నమాచార్యులు వారు అదే విషయాన్ని, ఏతద్ అఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తా పొదలు వాడితుడు అని చెప్తారు. అంటే ఈ సమస్త విశ్వమునకు ప్రభువై సర్వ ప్రాణికోట్ల అంతరంగములలో వర్ధిల్లు వాడి పరమాత్ముడని ఆయన చెప్తారు. ఈ ఈశ్వర సర్వభూతానం అన్న ఒక శ్లోకానికి అన్నమాచార్యులు వారు ఎన్ని కీర్తనలో రచించారండి, ఎన్నో కీర్తనలు ఈ విషయమే చెప్తారు. ఉదాహరణకి అని ఆనతిచ్చే కృష్ణుడు అర్జునునితో, విని ఆతని భజించు వివేకం అనే శ్లోకం అనే కీర్తనలో కూడా, ఏ పున విందరిలోని హృదయములోనందు తీపింతు తలపు మరపై దేవుడు నేను అని చెప్తారు. అదే అలాగే మొదలుండ కొనలకు మోచి నీళ్లు పోయనేలా, ఎదలో నీ ఉండగా ఇతరములేలా అని చెప్తారు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం గమనిస్తే అర్థం ఏంటంటే, ఆ సర్వభూత హృదయుడైనటువంటి పరమాత్మని శరణు చొచ్చి అర్పణ భావంతో కర్మలు చేస్తూ కర్మ ఫలాన్ని త్యాగం చేయడమే ఇక్కడ మనకు గురుగారు చక్కగా చెప్పారండి. చాలా ధన్యవాదాలండి మీకు ఈ మంచి విషయాలన్నీ మాతో ముచ్చటించినందుకు. తర్వాత పద్మజ గారని అమ్మగారు తర్వాత మాట్లాడతారండి. అమ్మ మీకు స్వాగతం. అమ్మ
నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ శరణమ్మ అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు మోక్ష సన్యాస యోగంలోని 64వ శ్లోకం నుంచి 78వ శ్లోకం వరకు గురువుగారు ఏం చెప్పారో ఒకసారి మననం చేసుకుందాం. యథేచ్ఛసి తథాకురు అని చెప్పేసిన కృష్ణ పరమాత్మ తన ప్రియసఖుడైన అర్జునుడితో, ఓ అర్జున, నీకు మరలా ముఖ్యమైన అత్యంత రహస్యమైన పరమశ్రేష్టమైన నీకు పరమహితమైన విషయం చెప్తాను విను. ఎందుకంటే నువ్వు నాకు దృఢమైన ఇష్టమైన వాడవు, అత్యంత ప్రియుడవు. మరి అంతటి పరమరహస్యమైన హితవాక్యాన్ని మనం కూడా తెలుసుకుందాం. ఇక్కడ కృష్ణ పరమాత్మ తనను పొందటానికి ఉపాయం చెప్తున్నాడు. మాపై ఎంత దయ్యా కృష్ణయ్య. కృష్ణయ్య ఏమంటున్నాడంటే, నీ మనస్సు నాదైపోవాలి, నన్నే ఆశ్రయించు, ఏ కర్మనైనా ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి, నాకే నమస్కరించు, ఇలా చేస్తే నువ్వు నన్నే పొందుతావు, ఇది సత్యం అంటూ ప్రతిజ్ఞ చేసి మరీ చెప్పాడు పరమాత్మ. ఈ సత్యవచనాన్ని మనం అర్థం చేసుకుని సాధ్యమైనంత వరకు ఆచరణలో చూపిద్దాం. గీతాశాస్త్రం యొక్క తత్వబోధిలో చర్మ శ్లోకంగా అద్భుతమైన శ్లోకాన్ని పరమాత్మ మనకు మంత్రంగా అందించారు. అయినా భగవానుడి నోటి వెంట వెలువడిందంతా మంత్రమే కదా, ఒకసారి ఆ మంత్రాన్ని మనం చేసుకుందామా? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యః మోక్ష ఇష్యామి మా శుచః. గురుగారు ఈ శ్లోక భావాన్ని చాలా వివరంగా చెప్పారు. సాధకులు ఈ శ్లోకాన్ని మంత్రంగా జపిస్తారట. మరి ఈ చర్మ శ్లోక భావాన్ని గురుగారి వివరణను నా మాటల్లో వివరించడానికి ప్రయత్నిస్తాను. ఏది సరైన ధర్మం అని గందరగోళం పడకుండా సర్వధర్మములను అంటే కర్మలను అహంకార రహితంగా ఫలాకాంక్ష విడిచిపెట్టి భగవత్ చరణాగతితో ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే సర్వ పాపముల నుండి నిన్ను విముక్తి చేసి మోక్షమిస్తాను, నీవు దుఃఖించకు అని పరమాత్మ అభయం ఇచ్చాడు. ఇంతకన్నా ఏం కావాలండి? మన గురుగారు ఇంకా ఇలా వివరించారు. ఈ శరీర మనో బుద్ధి ప్రాణ ఇంద్రియ ధర్మాలన్నీ పరిత్యజించి వీటికి అతీతమైన పరమాత్మయందే బుద్ధిని నిలిపితే ఈ శరీర ధర్మాల వలన వచ్చిన దోషాలు పాపాలన్నిటినీ హరించి స్వామి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. పరిత్యజిస్తే అంటే సన్యసిస్తే లభించేది మోక్షం, ఇదే మోక్ష సన్యాస యోగం. గురుగారు ఇంకా ఇలా వివరించారు. ఆత్మకి ఎటువంటి ధర్మాలు లేవు. కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టి ధర్మం లేని ఆత్మను పట్టుకోగలిగిన వాడు సర్వపాపాల నుండి విముక్తుడవుతాడు. ఇలా చేస్తే దుఃఖం ఉండదు. అశౌచ నన్వశౌచత్వం అనే శోకరాహిత్య బోధ ద్వారా ప్రారంభమైన పరమాత్మ గీతోపదేశం మా శుచః అనే శోకరాహిత్య వాక్యంతో పూర్తయింది. గీతా లక్ష్యం దుఃఖరాహిత్యం, ఆనంద ప్రాప్తి. క్షరమైన వస్తువుతో తాదాత్మ్యాన్ని పోగొట్టి అక్షరమైన అమృతమయమైన కృష్ణతత్వంతో తాదాత్మ్యాన్ని కలిగించేదే భగవద్గీత. ఇదే ఆనంద శాస్త్రం. ఈ ఆనంద శాస్త్రాన్ని ఎవరికి ఉపదేశించకూడదో కూడా పరమాత్మే చెప్పారు. వారెవరంటే తపస్వి కానివాడు, భక్తుడు కానివాడు, శుశ్రూష లేనివాడు, భగవత్ విముఖుడు. మరి మన ఎలా ఉండకూడదో తెలిసింది కదా. ఇంకా ఈ గీతా ప్రబోధం యొక్క మహిమను పరమాత్మ ఇలా చెప్తున్నాడు. పరమ రహస్యమైన ఈ గీతా శాస్త్రాన్ని ఎవరు నా భక్తులకు బోధిస్తారో వారు నాపై పరాభక్తిని పొంది నాలోనే లీనమవుతారు. వారికంటే ప్రియమైన వారు ఈ భూమండలంలో నాకింకెవరూ ఉండరు. మనం మాట్లాడుకున్న ఈ మాటలన్నీ జ్ఞానయజ్ఞం. దీనిని ఎవరు అధ్యయనం చేస్తారో వారు నన్ను అర్చించినట్లే. శ్రద్ధ కలిగిన వాడు, అసూయ లేనివాడు, ద్వేషాది భావాలు లేనివాడు ఈ ఆనంద శాస్త్రాన్ని విన్నంత మాత్రమే ఉత్తమ లోకాలు పొందుతాడు. మరి స్వామి వచనం ప్రకారం మనం స్వామికి అత్యంత ప్రియమే కదా. అంతా చెప్పాక కృష్ణ పరమాత్మ అర్జునుడితో, నేను చెప్పిందంతా ఏకాగ్రచిత్తంతో మనసు పెట్టి విన్నావా అర్జున? అజ్ఞానజనితమైన సమ్మోహం పూర్తిగా నశించిందా అన్నాడు. దానికి అర్జునుడు, ఓ అచ్యుత, నీ అనుగ్రహం చేత నా మోహం సంపూర్ణంగా నశించింది, ఆత్మజ్ఞానం లభించింది, సందేహం పూర్తిగా తొలగిపోయింది, నేను స్థిరమై ఉన్నాను, నీ యొక్క మాటను తలదాల్చదను, కరిష్యే వచనంతవా. ఇక్కడికి గీతాశాస్త్ర లక్ష్యం పూర్తయిందండి. మరి యోగేశ్వరుడైన శ్రీ వాసుదేవుడు స్వయంగా అర్జునుడు చెప్తున్న ఈ అద్భుతమైన పరమ రహస్యమైన గీతాశాస్త్రాన్ని వ్యాసదేవుని దయవల్ల ప్రత్యక్షంగా వింటున్న సంజయుడి పరిస్థితి వర్ణనాతీతమైనది. విన్నటువంటి ఆ ఆనంద శాస్త్రాన్ని తలుచుకుంటూ అపూర్వమైన అద్భుతమైన ఆ శ్రీహరి విశ్వరూపాన్నే మరలా మరలా స్మరిస్తూ సంభ్రమాశ్చర్యాలకు లోనై ఆనందంతో పొంగిపోతూ ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు ఉన్నాడో, ఎక్కడ కృష్ణుడిచ్చిన జ్ఞానధనుస్సుని పట్టుకున్న అర్జునుడు ఉన్నాడో, అక్కడ శ్రీహి విజయం, ఐశ్వర్యం, దృఢమైన నీతి ఉంటుందని నా నిశ్చయాభిప్రాయం అంటూ విజయం ఎవరిదో చెప్పకనే చెప్తూ ఈ భగవద్గీత శాస్త్రాన్ని పూర్తి చేశాడు. మనం కూడా అహంకార మమకారాలు, కర్తృత్వ భావం, కర్మఫలం విడిచిపెట్టి మన కృష్ణయ్య చేతికి హృదయపు పగ్గాలు ఇచ్చి కరిషే వచనంతవా అంటూ ఆ కృష్ణ పరమాత్మను శరణు వేడుదాం, విజయం సాధిద్దాం. కృష్ణం వందే జగద్గురు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. శ్రీమద్ భగవద్గీత ప్రవచనంలోని మొదటి మురళిలో ఆఖరి మురళిలో కూడా గురువుగారి ప్రవచనాన్ని నా శక్తి మేర వివరించగలిగే అవకాశాన్ని కల్పించిన మన సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ జ్ఞానాన్ని ప్రసాదించిన గురువుగారికి కృతజ్ఞతలు. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ.
నీ మనస్సు నాది అయిపోవాలి, నన్నే నువ్వు ఆశ్రయించి ఉండు, ఏ కర్మనే అయినా నన్ను ఉద్దేశించి చేయి, నాకు నమస్కరించు, సర్వము నాకే సమర్పించి చేస్తే నువ్వు నన్నే పొందుతావు అన్న పరమాత్మ యొక్క సత్యవచనాలను మరొక్కసారి నమరువేస్తూ పద్మజ గారు మరిన్ని విషయాలతో చక్కగా ఈ భగవద్గీత అనే యజ్ఞాన్ని ముగించారండి. ధన్యవాదాలు పద్మజ గారు. ఈ అవకాశం ఇచ్చిన విద్యామాతకి, ప్రతి ఒక్కరికి, ప్రతి గురుభ్యో నమ స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థి విద్యార్థినులకు, అలాగే నా తోటి మోడరేటర్ హరికి, చక్కగా వివరించిన అందరి స్పీకర్స్ కి కృతజ్ఞతలు చెబుతూ అందరికీ నమస్కరిస్తూ సర్వం శ్రీ గురు చరణార విందార్పణమస్తు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ, అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం
స్వకర్మణా తమభ్యుచ్య సిద్ధిం విందతి మానవః యత్ర యోగేశ్వర కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువానీతిర్మతిర్మమ. మనకి తర్వాత మనకి ఇప్పటి నుంచి ఈ మురళి ఈ రోజు మురళి తర్వాత మనకి సమ్మర్ బ్రేక్ అని మనకి స్టార్ట్ అవుతుందండి. అంటే మన తదుపరి మురళి మళ్ళీ సెప్టెంబర్ లో. అప్పటి వరకు మనం ఆ శ్రీకృష్ణ పరమాత్మ చరణాలని స్మరిస్తూ ఆ చరణాలకి పరిపూర్ణమైన సమానమైన ఈక్వల్ అయిన మన గురువు గారి పాదాలను నమస్కరిస్తూ స్మరిస్తూ వారి ఉపదేశాలు వింటూ మన ఈ బ్రేక్ ని కొనసాగిద్దాము. ఈ బ్రేక్ కన్నా ముందుగా మనకి ఈ రోజు యజ్ఞం పూర్తి చేసే ముందు గీతామాతకి అంజలి కట్టించవలసిందిగా తదుపరి మన అందరికీ ఆ తిరుమల శ్రీనివాసుని మానసిక దర్శనము ప్రసాదించవలసిందిగా హరిగారిని కోరుతున్నాను. హరిగారు
హరి ఓం. ఇక్కడ గీతామాతకి పుష్పాంజలి సమర్పిస్తున్నామండి. మీ అందరి తరపు నుంచి ఓం సత్యానుసారి నువ్వు ఆత్మకు ఆధారుడవు, బుద్ధికి ప్రేరకుడవు, ప్రాణములకు పోషకుడవు, చరాచరములు నీయందుకు నిరంతరము పోషింపు. ఓ దేవాది దేవ, జీవన విధాతవు నీవని ఎరుగత నాకు నేనే మార్గదర్శినని ఇన్నాళ్ళు పొరబడి అంధకార మార్గమున నీ సచ్చిదానంద లోకమునకు ముందడుగు. ఓ ఆశ్రిత కామధేను, నా బుద్ధి గుహయందు జ్ఞానజ్యోతిని వెలిగింపు. నా హృదయ మందిరము నీకే నివాస భూమి చేసుకును. నా జీవితమంతయు నీకే అంకితమై పోనట్లు ప్రసాదింపు. నా కరణత్రయము పావనముగా, కాయత్రయము పవిత్రముగా, కాలత్రయము భవ్య మంగళముగా నడిచినట్లు ఆదరింపు, ఉద్దహింపు, ఆశీర్వదింపు. కమల సేవయు నీ పాదార్చకులతో నితాంతాపార భూతదయును నాకు దయసేయగదే. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం అసతోమా తమసోమ జ్యోతిర్గమయ జ్యోతంగమయ. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతి భవతు, సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం మంగళం గురుదేవాయ, మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధుయ మంగళం. మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. జై శ్రీకృష్ణ పరమాత్మకి, జై గీతామాతకి, జై భక్త మండలికి, సద్గురుదేవుడికి సద్గురుదేవుడికి నమస్కారం. నమస్తే పార్వతీపతయ్య, హరహర మహాదేవ శంభో. ఇప్పుడు కాసేపు ఒక 10 నిమిషాలు మీరు అలాగే కూర్చుంటే ధ్యాన భంగిమలో శ్రీవారి మానసిక దర్శనం చెప్తానండి. అది మీరు అవతరించవలసిందిగా, నన్ను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన. ఎందుకంటే ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో తిరుమల కానీ వివిధ క్షేత్రాలకు వెళ్ళలేకపోతున్నారు కనుక ఒకసారి మానసిక దర్శనం చెప్దామని సంకల్పం, గురువుగారి అనుగ్రహం ద్వారా సంకల్పం జరిగింది. మీరు అలాగే కూర్చుంటే నేను చెప్తానండి. హరి ఓం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ